ఆయన ఆత్మఫలులారు. జ్ఞాన సముపార్జన పట్ల మీకున్నటువంటి ఆసక్తికి, మోక్షత్వం పట్ల మీకున్నటువంటి ఆసక్తికి నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఆత్మజ్ఞాన సముపార్జనకి మన బడిలో చదువుకునే చదువు కానీ, మనకి ఇంటి దగ్గర ధనం కానీ, సమాజంలో ఉన్న మన గౌరవం కానీ ఏమీ సహకారం చేయు. ఆత్మజ్ఞాన సముపార్జనకి మన మనోనిగ్రహం, మనస్సులో ఉన్నటువంటి నిశ్చిరత, ఆ నిర్మలత, బుద్ధిలో ఉన్నటువంటి ఏకాగ్రత ఇవి సహకరిస్తాయి మనకు. అయితే నిర్మలమైన బుద్ధిని, శాంతి చిత్తాన్ని, జీవితం పొడుగుని కాపాడుకోవాలి. మన శరీరానికి ఏదైనా గాయం తగిలినప్పుడు మనం కట్టు కట్టుకుంటాం. సాధ్యమైనంత వరకు శరీరానికి గాయం తగలకుండానే చూసుకోవాలి. గాయం తగిలితే అప్పుడు కట్టు కట్టుకుంటాం. అలాగే ఆరోగ్యం పాడవకుండా చూసుకోవాలి, ఆరోగ్యం పాడైతే మందు తీసుకుంటాం. అలాగే సాధ్యమైనంత వరకు మన బుద్ధి యొక్క నిర్మలత్వాన్ని కాపాడుకోవాలి. ఒక ఏ కారణం చేతనే బుద్ధి యొక్క నిర్మలత్వం పోటీ అలా చతికిలబడి కూర్చోకూడదు. మళ్ళీ బుద్ధికి శాంతిని, నిర్మలత్వాన్ని సంపాదించుకోవాలి, ఎక్వైర్ చేసుకోవాలి. మనం సమాజ మధ్యలో ఉన్నాం. ఈ ప్లానెట్ మీదకి, ఎత్త మీదకి మనం అందరం ట్రైనింగ్ అవ్వటానికి వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఉద్రేకానికి గురి కావకూడదు. ఇతరులు మాట్లాడే మాటల వల్ల కానీ, అయితే మన మార్గాన్ని విమర్శించటం వల్ల కానీ, ఎవరైనా మన మార్గం ఇతరులకు నష్టపోతే విమర్శిస్తారు. అలా ఎవరో విమర్శించారని మనం ఉద్రేకపడితే మనం వెళ్ళి మోక్షానికి మనం ప్రయాణం చేసే మార్గాన్ని తప్పిపోతాం. ఏదో ఒక ప్రయాణం చేస్తున్నాం, ఏదో ఒక క్రమంలో ఒక పద్ధతిలో ప్రయాణం చేసుకెళ్తున్నాం. మన మార్గం నచ్చని వారు, మన మీద ద్వేషం ఉన్నవారు, మన మీద పదం ఉన్నవారు విమర్శించవచ్చు. విమర్శించారని మన మార్గం మనం విడిచిపెట్టకూడదు. మన మార్గాన్ని మనం అలా అంటిపెట్టుకుని నిర్మలంగా, స్లోగా, ఎన్నో స్టెడీగా అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో మనం ఆవేశానికి, ఉద్రేకానికి గురి కాకూడదు. సాధనలో ఎప్పుడైనా అయ్యి మనం సాధన చేయలేకపోతున్నాయని ఎమోషన్ వస్తే రావచ్చు, దాన్ని పాజిటివ్ ఎమోషన్ అంటారు. పాజిటివ్ ఎమోషన్ వల్ల ప్రమాదం లేదు, కానీ నెగిటివ్ ఎమోషన్ వల్ల చాలా ప్రమాదం ఉంది. మనం ఎవరైనా ఇతరులు బాగు చేయాలనుకున్నప్పుడు, అప్పుడు ఇతరులు మంచి మార్గంలో పెట్టాలని అనుకున్నప్పుడు మనకు ఎమోషన్ రావచ్చు, దాన్ని పాజిటివ్ ఎమోషన్ అంటారు. ఇతరుల్ని మనం పాడు చేయాలనుకున్నప్పుడు, ఇతరుల మీద ద్వేషం కలిగినప్పుడు కూడా మనకి, ఇతరుల మీద మనకి ఏదైనా తగ కలిగినప్పుడు కూడా మనకు ఎమోషన్ వస్తుంది, దాన్ని నెగిటివ్ ఎమోషన్ అంటారు. పాజిటివ్ ఎమోషన్ వల్ల ప్రమాదం లేదు, కానీ నెగిటివ్ ఎమోషన్ వల్ల ప్రమాదం ఉంది. అంటే ఎప్పుడప్పుడు పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. నెగిటివ్స్ కాదు మనకు కావాల్సిన పాజిటివ్స్. భగవాన్ చెప్పారు, నువ్వు ఎన్ని చేస్తాయో తెలియని, మనసును అదుపులో పెట్టుకోవాలి, మనసును నియమించుకోవాలి, మనసును నిగ్రహించుకోవాలి. ఈ శాస్త్రం, అన్ని శాస్త్రం యొక్క అభిప్రాయం ఇదే. ఉద్రేకంలో ఉన్న మనస్సు, ఆగ్రహంలో ఉన్న మనస్సు నీకు మార్గాన్ని తప్పిస్తుంది, సరైన మార్గంలో నీ నడపదు. నిగ్రహంగా ఉన్న మనస్తే నేను సరైన మార్గంలో నడుపుతుంది. అంటే చాలామంది సాధనలు చేస్తున్నారు, సాధన చేసినా సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే వైరాగ్యం లేకపోవటం, చిత్తశుద్ధి లేకపోవటం. మనస్సు, మాట, చేత ఒకటిగా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఒకటిగా ఉంటే మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. మనం చేసే పని కూడా పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, భగవంతుడు చెప్పారు కాబట్టి ఆ పని చేద్దామని భగవంతుని సంతోషపడటానికి, ఆయన అనుగ్రహం సంపాదించడానికి ఆ పని చేస్తే మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి మనకి, ఆ చిత్తశుద్ధి మనకి మోక్షాన్ని సంపాదించి పెడుతుంది. మన దేహాన్ని, ప్రారంభాన్ని బట్టి మనకు ఏ పని ఈశ్వరుడు కేటాయించాడో ఆ పని పెర్ఫెక్ట్గా కనుక చేస్తే మన కర్మల నుంచి విడుదల పొందుతాం. సర్వసాధారణంగా కర్మ సంచితి కర్మ, ఆగాయ మీ కర్మ, ప్రారంభమని చెప్తూ ఉంటారు. అంటే ఈ దేహం ద్వారా అనుభవించేదాన్ని ప్రారంభం చెప్తారు. అలాగే ప్రారంభం అనుభవిస్తున్నాం అంటే కర్మ అనుభవిస్తున్నాం అంటారు. కర్మ మిమ్మల్ని ఏమి చేయదు, ప్రారంభం ఏమి చేయదు. శరీరం మటుకు ప్రారంభాన్ని బట్టి వచ్చింది, ఆ ప్రారంభాన్ని బట్టి ఆ శరీరం నడుస్తూ ఉంటుంది. దేహము మేము అనే తలంపు నుంచి ఎవడైతే విడుదల పొందాడో, దేహమే ఆత్మ అనే బుద్ధి నుంచి ఎవడైతే విడుదల పొందాడో, దేహం మాత్రమే మీరు అనే తలంపు నుంచి ఎవడైతే విడుదల పొందాడో వాడిని ప్రారంభం ఏమీ చేయదు. దేహం కల్పితాలు, ప్రారంభాలు కల్పితాలు, సంచితాలు కల్పితాలు, ఆగామాలు కల్పితాలు. అంటే దేహాభిమానుల నుంచి విడుదల పొందినప్పుడు, శవబుద్ధుల నుంచి విడుదల పొందినప్పుడు ప్రారంభం కూడా నిజం కాదు, ప్రారంభం కూడా నేనేమీ చేయలేదన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ప్రారంభం కూడా అనుభవించక్కర్లేదు, అనుభవించే వాడిని తీసేస్తే. ప్రారంభం అనుభవించాలని చెప్తారు, అనుభవిస్తున్నాననే వాడిని తీసి పక్కన పెడితే ప్రారంభం కూడా మిమ్మల్ని ఏమీ చేయదు. అంటే సాధన ఎంతవరకు చేయాలంటే మనకి ద్వైత బుద్ధి నశించే వరకు సాధన చేయాలి. నువ్వు వేరు నేను వేరైనటువంటి భేద బుద్ధి నశించే వరకు సాధన చేయాలి. దేహానికి నేననే తలంపు లేదు, లోపల చైతన్యానికి నేను అనే తలంపు లేదు. మన మనస్సు చెప్తుంది ఏమంటే దేహము నేనని. అంటే దేహము నేను అనే తలంపు నశించే వరకు, వేరుతో సహా నశించే వరకు, శేషం లేకుండా నశించే వరకు సాధన చేయవలసింది. ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఎత్తం అయ్యే వరకు, లోపల మనసులో ఎన్ని వికారాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఉద్రేకాలు వచ్చినప్పటికీ అన్ని విమర్చుకుంటూ ఎదరికి వెళ్ళాలి. ఏదైనా విమర్చుకునే శక్తి పెరుగుతుంటే నీకు లోతూపు కలుగుతుంది, మనసుకి అంతర్దృష్టి కలుగుతుంది, విమర్చుకునే శక్తి ఉండాలి. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, ఒకసారి కొంతమంది చేతి మిమ్మల్ని విమర్శలు చేయిస్తూ ఉంటాడు, కొంతమంది చేతి మిమ్మల్ని నీకు స్తోత్రాలు చేయిస్తూ ఉంటాడు. ఈ రెండు సమానంగా బ్యాలెన్స్ చేసుకున్నారా, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారని స్తోత్రం కోసం అన్నీ చేస్తూ ఉంటాడు. అంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవటం మంచిది. మనల్ని మనం ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ మనం కరెక్ట్ చేసుకుంటూ, మన బుద్ధిలో ఉన్న దోషాలు తెలుసుకుంటూ మనం కరెక్ట్ చేసుకుంటూ ఎదరికి వెళ్ళాలి. మన బుద్ధిలో ఉన్న దోషం ఉంటే దాన్ని జాగ్రత్తగా పొడిగించుకుంటూ ఉండాలి. అంటే రాంగ్ థింకింగ్ చాలా ప్రమాదం, నెగిటివ్ థింకింగ్ రాంగ్ థింకింగ్ చాలా ప్రమాదం. దానివల్ల మనకి గమ్యాన్ని తప్పిపోతాం, డెస్టినేషన్ తప్పిపోతాం, గోల్ మిస్ అయిపోతాం. అంటే అందులోంచి విడుదల పొందడానికి చాలా ప్రయత్నం చేయాలి. కొంతమంది విచారణ చేసి అని నేను తొలగించుకోవచ్చు, కొంతమంది మానవ జాతిని ప్రేమించటం వల్ల విద్యా నేను పోతుంది. కొంతమందికి మానవ జాతి మీద ఎంతో ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ మానవ జాతిని ప్రేమించటం వల్ల దొంగ నేను విద్యా నేను పోతుంది, కరిగిపోతుంది. ఈయన మినహాయింపు లేకుండా, స్వార్థం లేకుండా, స్వార్థ చింతన లేకుండా మానవ జాతిని ప్రేమించడం వల్ల కూడా ఈ విద్యామేని పోగొట్టుకున్న సాధకులు కూడా కొంతమంది ఉన్నారు. హిందూ ముస్లింలు కొట్లాట జరుగుతాను గుజరాత్లో, అక్కడ జరుగుతాను. ఇలా మహాత్మా గాంధీ గారు కూడా మహాత్మా గాంధీ గారు కూడా 46లో ఉన్నప్పుడు, 46-47 సంవత్సరంలో కూడా హిందూ ముస్లింలు కొట్లాటలు జరిగినాయి. అప్పుడు ఆయన ఒకసారి పట్టేతో, ఈ సంవత్సరం నేను అసలు బర్త్డే చేసుకుని నా పుట్టినరోజు చేసుకొని, మనుషులు నేను ప్రశాంతిగా ఉన్నప్పుడు, సహనం లేనప్పుడు, ఒకళ్ళ మీద ఒకరికి ఇంత ద్వేషంగా ఉన్నప్పుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంత పగ పెట్టుకుని, జాతి పేరు మీద, మతం పేరు మీద, కులాల పేరు మీద ఇలా మనుషులు విడిపోయి ఒకరినొకరు హింస పెట్టుకుంటున్నప్పుడు నా పుట్టినరోజు కూడా అనవసరం. బహుశా ఇంత అశాంతితో కూడినటువంటి భారతదేశాన్ని, ఈ కుల పిచ్చలు మత పిచ్చల మీద తగులుడుపుతున్నటువంటి భారతదేశాన్ని నా కళ్ళతో చూడటానికి పటేల్ నేను ఏమైనా పాపం చేశానని, ఏమైనా దోషం చేశానన్నాడు గాంధీ. అది మానవ జాతి మీద అనుకున్నప్పుడే మనుషులు దోషం చేశారు, మనుషులు పాపం చేశారు, నా అంతం లేదు. నేనేదో పాపం చేసి ఉంటాను, మీ నాలో ఏదో దోషం ఉంటుంది, బహుశా నా బుద్ధిలో ఏదో పాపం ఉండేది. లేకపోతే ఇంత అశాంతితో కూడినటువంటి దేశాన్ని, కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గాల పేరు మీద, పార్టీల పేరు మీద, జాతిని పేరు మీద, రంగుల పేరు మీద ఇడిపోయినటువంటి ఈ దేశాన్ని నా కళ్ళతో నేను చూడవలసి వస్తుంది. ఇది ఇది ఏదో నాలోనే దోషం ఉంది, నాలోనే పాపం ఉంది అంటాడు సర్దార్ పటేల్ తోటి మాట్లాడు. అంటే వాళ్ళకి మనకి తెలియంటే, మన దేశానికి మన ఇంట్లో ఏదైనా కష్టం వస్తే మనం ఎంత బాధపడతాము, మన దేశానికి ఏదైనా కష్టం వస్తే మనం ఎంత బాధపడతాము. అంటే మనం దేశంతో ఎలాగైతే ప్రాధాక్ష్యం పొందడం, ఒక పెద్ద విశాలమైనటువంటి దేశంతో ప్రాధాక్ష్యం పొందటం వల్ల వాళ్ళు ఆ దేశానికి వచ్చిన కష్టం, వాళ్ళకి వచ్చిన కష్టం, మన దేశానికి ఏదైనా ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం, మన దేశానికి అనారోగ్యం ఉంటే మనం అనారోగ్యంగా ఉన్నాం అనుకుంటాం. అంటే దేశంతో ప్రాధాక్ష్యం పొందటం వల్ల, అలాగే వాళ్ళు దేశంతో ప్రాధాక్ష్యం పొందటం వల్ల దేశంలో శాంతి ఉంటే వాళ్ళు శాంతిగా ఉంటారు, దేశంలో అశాంతి ఉంటే వాళ్ళు అశాంతికి గురవటం. అంటే మహాత్ములు ఏం చేస్తారంటే, మన దేశంతో మనం ఎలాగో ప్రాధాక్ష్యం పొందుతామో మహాత్ములు మానవ జాతితో ప్రాధాక్ష్యం పొందుతారు. ఈ నిజాన్ని మనం బుడగ ఓదగా ఎలాగవుతుంది ఇంకా గాలి, ఇంకా గాలి ఇంకా ఉంటుంది పేరుపోతుంది. అలాగే వాళ్ళ మిజ్జానే మానవ జాతిని ఒక పరిమితులు లేకుండా ప్రేమించే వాళ్ళకి అలా మిజ్జానే పెరిగి 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 పేరుపోతుంది. ఎవరికైనా అలవాటు మంచి అలవాటు లేనప్పుడు, ఆలోచన మంచిదిగా లేనప్పుడు, ఆ ఆలోచన సరైన పద్ధతిలో మనం పెట్టడం కోసం, ఎవరి వాడి బుద్ధి సరిగ్గా లేకపోతే వాడికి బుద్ధి నేర్పడం కోసం, దానికి కూడా మనిషిని ప్రేమ లేకపోతే మనం చేయలేము. అంటే హృదయంలో నిర్మలత్వం లేకుండా, చిత్తశాంతి లేకుండా, ఒకదాని కూలి యొక్క చల్లదనం మన మనసులో చల్లదనం లేకుండా ఇతరులకు మనం చల్లదనం ఇవ్వలేము. మనం రాంగ్ థింకింగ్లో ఉండి ఇతరులకు రైట్ థింకింగ్ క్రియేట్ చేయలేము. అంటే మీ ఇంటి దగ్గర ఏ కష్టకాలు వస్తూ ఉంటాయి, మీరు పుస్తకాలు చదివి నేర్చుకున్న దానికంటే మీ జీవితంలో జరిగిన సంఘటనలు బట్టే మీరు ఎక్కువ పాఠాలు నేర్చుకోవాలి. మీ జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఆ సంఘటనలు ఏంటి ఎలా జరుగుతున్నాయని మీరు అనుకుంటారు. ఆ సంఘటనలోంచి మీరు ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. అంచేత సంఘటన అలా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బుద్ధి యొక్క నిదానం పోగొట్టుకోకూడదు. ఇంచే మనకు మోక్షాన్ని సంపాదించేది మన బుద్ధి, మన సమృదయం, మన సద్బుద్ధి, మన నిర్మలమైన బుద్ధి, మన నిరాడంబరమైన బుద్ధి. బుద్ధి ఆలోచనలో కూడా మనం నిరాడంబరంగా ఉండాలి. ఆలోచనలో నిరాడంబరంగా ఉంటే జీవితంలో నిరాడంబరంగా ఉండగలుగుతాం. ఆలోచనలో కనుక నిరాడంబరంగా లేకపోతే జీవితంలో కూడా నిరాడంబరంగా ఉండగలం. అంటే భేద బుద్ధి రవ్వంత లేకుండా, ముళ్ళంత లేకుండా, చింతాకంత కూడా లేకుండా నశించే వరకు సాధన చేయవలసింది. పరిస్థితులు ఉదాహరణకు మీ ఇంటికాడ ప్రతికూలంగా ఉన్నా, సమాజపరంలో కాదు మీకు ప్రతికూల పరిస్థితులు వస్తున్నప్పటికీ మీరు శాంతిగా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. మీరు ఒళ్ళంతా బాడీ చేసుకోవద్దు, టైం ఉంది జాగ్రత్తగా చేసుకోండి, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఉదాహరణకు చెప్తున్నారు, నాకు అందరికీ చాలా మంది నాకు పాద నమస్కారాలు పెడుతున్నారు. పాద నమస్కారాలు పెట్టక్కర్లేదు, సబ్జెక్ట్ ప్రాపర్గా మీరు అర్థం చేసుకోండి, అదే నమస్కారం. భగవాన్ చెప్పారు, మనస్సు అణిగుండటమే నిజమైన నమస్కారం. నీ పట్ల నాకు ప్రేమ ఉంటే, నా పట్ల నీకు ఆప్యాయత ఉంటే అదే నిజమైన నమస్కారం. అసలు మీకు భగవంతుడు ఉన్నాడు, పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు ఒకడైనవాడు ఒకడున్నాడు అనేటువంటి మీకు ఆ సజీవమైన విశ్వాసం ఉన్నా నిజాన్ని నశిస్తుంది. లోపల చైతన్యానికి భయం లేదు, దేహంతో తాదాక్ష్యం పొందినటువంటి ఆ మనసుకే కలుగుతున్నా నీకన్నీ కూడా. భయం కలిగినా, సంతోషం కలిగినా, ఉద్రేకం కలిగినా, ఏమి కలిగినప్పుడు దేహంతో తాదాక్ష్యం పొందే నేనికే కలుగుతున్నాయి. ఆ నీళ్ళలోంచి విడుదల పొందాలి. అంటే నువ్వు ఎవరగా ఉన్నావో, ఏ స్థానంలో ఉన్నావో, నీ స్వరూపం ఎత్తిదిగా ఉండవు. దేహం పడుతుంది, దేహం మరణిస్తుంది. నీ జన్మ మరణాలు కేవలం దేహానికి సంబంధించినవి. నీ మనసు ఒక రకంగా ఉండదు, అందులో గుణాలు ఉన్నాయి. సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది, ఉదయం ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం. ఆ మనసులో వికారాలు వస్తా ఉంటాయి. దేహానికి రోగాలు ఎలా వస్తాయో మనసుకి వికారాలు ఎలా వస్తాయి. ఈ వికారాలు వచ్చే మనసు నువ్వు కాదు, రోగాలు వచ్చే దేహం నువ్వు కాదు. మీరే బయటకు రా. గాఢ నిద్రలో నీకు దేహంతో కానీ, దేవతలతో కానీ, మనస్సుతో కానీ ఏమీ సంబంధం లేదు. గాఢ నిద్రలో దేవతలతో కానీ, దేహంతో కానీ, మనస్సుతో కానీ ఏమీ సంబంధం లేదు. గాఢ నిద్రలో నువ్వు శాంతిగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఆ స్థితిని నువ్వు జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకోవాలి. ఎవరు ఆ జాగ్రత్త అవస్థలో తెచ్చుకోవడానికి ఎవరు అడ్డురావటం లేదు. నీ వాసనలు, నీ సంస్కారాలు, నీ నీ తలంపులు, నీ అలవాట్లే అడ్డొస్తున్నాయి. ఎవరో అడ్డు రావటం లేదు. ఏ తలంపులు అయితే మనకు అడ్డు వస్తున్నాయో ఆ తలంపులు తీసేయడానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధన. మనం ఏదైనా పుస్తకం చదివినప్పుడు చదివితం తీసుకో పక్కన పెడతాం అవసరమైనప్పుడు కూడా. దేహాన్ని కూడా ఎంతవరకు అవసరం అంతవరకు దేహాన్ని ఉపయోగించుకోవాలి, కానీ 24 గంటలు దేహ చింతనలో ఉండకూడదు. ఈ శత్రుత్వాల నిజం కాదు, మిత్రత్వాల నిజం కాదు. శత్రుత్వాలు, స్నేహాలు, విరోధాలు కూడా నిజం కాదు, అని మనసు కల్పించిన విషయాలు. విరోధాలు కల్పించింది మనసు, శత్రుత్వాలు కల్పించింది మనసు, ఇవన్నీ నిజం కాదు. వీటితో మీ కాలం పాడు చేసుకోదు. మనస్సు ఏదో ఒక పని చేయగలదు. చింతిస్తే విషయాన్ని చింతిస్తుంది, లేకపోతే దైవాన్ని చింతిస్తుంది. నువ్వు విషయాన్ని చింతిస్తుంటే నువ్వు స్వరూపానికి దూరం అవుతావు, దైవాన్ని చింతిస్తుంటే స్వరూపానికి దగ్గర అవుతావు. నీ మనస్సు ఏది చింతిస్తుందో, నువ్వు విషయాన్ని చింతిస్తుందో దైవాన్ని చింతిస్తుంది. దైవాన్ని చింతిస్తుంటే నీకు దేహబుద్ధి నశిస్తుంది, విషయాన్ని చింతిస్తుంటే నీకు దేహబుద్ధి పెరుగుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు జాగ్రత్తగా చూసుకో. మన చింతన ఎలాగ ఉంటుంది, విషయాన్ని ఎక్కువ చింతిస్తున్నావు అనుకోండి, దేహము నేననే బుద్ధి పెరిగిపోతూ ఉంటుంది. దైవాన్ని చింతిస్తున్నావు అనుకోండి, దేహము నేను అనే బుద్ధి నశిస్తూ ఉంటుంది. మన చింతన బట్టి ఆధారపడి ఉంటుంది, అంతా మనసులోనే ఉంది. దైవ చింతన వల్ల శాంతి వస్తుంది, ఆత్మచింతనం వల్ల శాంతి కలుగుతుంది, విషయ చింతన వల్ల అశాంతి వస్తుంది. అంటే ఒక నీ మనసు అడిగినప్పుడు కూడా ఇంకోసారి శాంతిగా ఉంటుంది, నిజం అనుకోవద్దు. అదే నిజమైతే ఇంకో తర్వాత దీంట్లో అశాంతి రాదు. నీకు ఎప్పుడైనా మధ్య మధ్యలో శాంతిగా ఉంటుంది, అది నిజం అనుకోకండి. ఎప్పుడు మనసు అణిగినప్పుడు అలా శాంతి వస్తుంది. మన స్ప్రింగ్ మంచం లేదు, మన స్ప్రింగ్ మంచం లేదు. కూర్చున్నప్పుడు మనం కూర్చున్నప్పుడు కిందకి వెళ్తుంది, మళ్ళీ ఇచ్చినప్పుడు పైకి వచ్చేస్తుంది. అలాగే మీ మనసు అణిగినప్పుడు కొంచెం శాంతిగా ఉంటుంది, మళ్ళీ మనసు విజృంభించినప్పుడు అశాంతి వస్తుంది. మీరు మనస్సు లయం అవుతాం కాదు, మనస్సు నశించే వరకు, మనోనాశనం అయ్యే వరకు మనసును వెంటాడు. మనసు మీరు విజృంభించినప్పుడు తెలుస్తూ ఉంది, అంతా మనిస్తే. మనసు అణిగినప్పుడు ఎప్పుడూ సంతోషం వస్తుందో అది నిజం అనుకోకు. మనోనాశనం అయ్యాడుకుంటే వేటగాడ జంతువుని వేటాడుతాను. వేటగాడ ఏదైతే జంతువుని వెంటాడితే ఎలా ఉంటాడో, వేట వెంటాడితే ఎలా ఉంటాడో, జంతువుని చంపే వరకు ఎలా వెంటాడతాడో, అదేవిధంగా మనస్సు నశించే వరకు నువ్వు మనసును వెంటాడుతూ ఉండవలసింది. అంతా మనిస్తే రాగం మనస్సు, ద్వేషం మనస్సు, ఇష్టం మనస్సు, అయిష్టం మనస్సు, అంతా మనస్సు. మనసు నశిస్తే ఏమీ లేదు. మనసు నశించిన వాడికి దుఃఖమే లేదు అసలు. దుఃఖం దేహంలో లేదు, మనస్సులో ఉంది. అంటే ఈ దేహం నేనని మనస్సు అనుకుంటాను కాబట్టి మీ దుఃఖం యొక్క ప్రభావం శరీరం మీదకి వచ్చేస్తుంది. ఇది ఎలా జరిగింది అంటే అది అలా జరిగింది అంటే మీరు అనుకుంటారు. అది అలా జరగవలసి ఉంది కాబట్టి అలా జరిగింది అంటే దాని నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటే మీరు వివేకవంతులు అవుతారు. దేహం నేనైనా బుద్ధ గాఢ నిద్రలో ఉండదు, జాగ్రత్తలోకి వచ్చేందుకు వచ్చేస్తుంది. అహంకారం గాఢ నిద్రలో అణిగి ఉంటుంది, లయమై ఉంటుంది, జాగ్రత్త దోశ లాగానే వచ్చేస్తుంది. అంటే అహంకారాన్ని వెంటాడుతూ ఉండాలి మనం. మనకి మాటలో అహం వృత్తి ఉండకూడదు, చేతలో అహం వృత్తి ఉండకూడదు, గుర్తింపులు అసలే ఉండకూడదు. మనకి గుర్తింపులు మనం కోరుతున్నాం అనుకోండి, శవబుద్ధికి దూరం ఉంటాం, శవబుద్ధి పెరుగుతూ ఉంటాం. ఆయన అన్ని తలంపులే, ఇష్టం ఒక తలంపులు, అయిష్టం ఒక తలంపు, భయం ఒక తలంపు, అన్ని ఒక అన్ని తలంపులే. అంచేత ఇది ఏమి ఆత్మ చైతన్యానికి భిన్నంగా చైతన్యానికి విడిగా ఏమి అంటే అంటే ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే వస్తువు ఒకటి, దానికి భిన్నంగా ఇది లేదు. ఉందని ఏదో అనుకోవడం నీకు భయం వస్తుంది. మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి, మీ ఇంట్లో కానీ బయట కానీ, వాళ్ళు మిమ్మల్ని మిస్రిప్రజెంట్ చేస్తారు. మిస్రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మీరు మంచివాళ్ళని చెడ్డవాళ్ళని చెప్తారు, వాళ్ళు మీరు చెడ్డవాళ్ళని చెప్తారు. అది మీకు ఏమవుతుంది, మీకు భయం కలుగుతుంది. ఏంటి మన గురించి ఇలా చెప్తున్నారు, మనకంటే మనం అంటే వాళ్ళకి ఇష్టం లేదు అంతేకాదు చెప్తున్నారు, అది అసహజం కాదు, సహజం అనుకే మీ మనసు చల్లారిపోతుంది అని మీకు అండర్స్టాండింగ్ అందింది అనుకోండి, మీ మనసు అని చల్లారిపోతుంది, మీకు అది బీపీఏ రాదు. ఇంకా చాలా శారీరక రోగాలకి మానసిక రోగాలకి దూరంగా ఉంటారు. అది న్యాచురల్ అనుకుంటే, మీరు ఏమనుకుంటే అది న్యాచురల్ కాదు అన్నాచురల్, అది సహజం అనుకుంటే ఏమి లేదు. మొత్తంలో ఏంటంటే మీ మనస్సు మనసును ఉద్యోగపరచుకోవద్దు. మనస్సు మనస్సుని ఆ శబ్దానికి లోకాన్ని జయించాలి. మనం మనస్సును విడిచిపెట్టి లోకం లేదు. మనస్సు అణిగిపోతే లోకం కూడా అణిగిపోతుంది, పునర్జన్మలు కూడా అణిగిపోతుంది. పునర్జన్మ హేతుడన్నీ కూడా మనస్సులో ఉన్నాయి. మనస్సు కాలి భూమి అయినప్పుడు పునర్జన్మలు కూడా ఇంకేమో పునర్జన్మలు కూడా అణిగిపోతుంది. ఒక విషయం మీకు నేను చెప్తాను ఏమిటంటే మీరు గుర్తుపెట్టుకోండి, మన మనస్సులో భోగ కాంక్ష ఉన్నంతకాలం, ఈ ప్రపంచాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నంతకాలం, మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత పాండిత్యం చదివినా మీకు పునర్జన్మకు వచ్చి తెరదు. ఎంచేతే బోధకాంక్ష ఎప్పుడైతే మనసులో ఉందో అది శరీరం లేకుండా దానికి బోధకాంక్షను సాటిస్ఫై చేసుకోలేదు. అప్పుడు ఏమవుతుందంటే మనసు ఇంకో శరీరం తయారు చేసుకుంటుంది, అదే పునర్జన్మ. మీకు అహంభావం ఉన్నంతకాలం దేహాభిమానం ఉంటుంది, ఈ దేహం ఈ దేహం మీద మనకు అభిమానం ఉందని కూడా, ఈ దేహం పోయిన తర్వాత మన కొత్త దేహం వచ్చినప్పుడు ఈ దేహం మీద ఎంత అభిమానం ఉందో ఆ దేహం మీద కూడా అంతే అభిమానం ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే మనం అసలు ఆ సమస్యను ఇప్పుడే ఎక్కడే మనం పరిష్కారం చేసుకోవాలి, కానీ ఏదో దేహం వస్తూ ఉంటుంది, ఆ దేహం నేననే బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు వరకు మనకి చైతన్య బుద్ధి కలిగే, చైతన్యంతో మనకి తాదాత్మ్యం వచ్చే వరకు. అంటే మన అహంభావాన్ని పెంచి ఒక రకంగా ఇదే, ఎవరో ఇతరులు పెంచుతున్నారో మనం అనుకుంటాం, ఇదే పెంచుతాం ఈ శరీరం మనకి అహంభావాన్ని పెంచుతూ ఉంటాం. అంటే మనిషికి ముందు అహంకారం వస్తుంది, ముందు అహంకారం వచ్చాకే దేహాభిమానం వస్తుంది. అహంకారం రాకముందు దేహాభిమానం రాదు, ముందు వస్తుంది అహంకారం వస్తుంది, తర్వాత దేహంతో తాదాత్మ్యం పొందుతున్నప్పుడు దేహాభిమానం ప్రారంభమవుతుంది. మన గాఢ నిద్రలోంచి ముందు బయటకు రాగానే వచ్చేది అహంకారం, అహంకారం వచ్చిన తర్వాత దేహాభిమానం వస్తుంది. ఆ ముందు అహంభావన, తర్వాత దేహాభిమానం. అహంభావం నశించినప్పుడు ఏమి నశిస్తుంది, దేహభావం నశిస్తుంది. జ్వర కారణం పోయిన వెంటనే ఏం పోతుంది, జ్వరం పోతుంది. అలాగే మీకు దేహభావం దేని వల్ల వస్తుంది, అహంభావం వల్ల వస్తుంది. అహంభావం వేరుతో సహా నశించే వరకు నీవు ఎంత ప్రయత్నం చేసినా దేహభావం నశించదు. ముందు దేహభావన, తర్వాత అహంభావన కాదు, ముందు అహంభావన, తర్వాత దేహభావన. అహంభావం నశించకుండా మనకి దేహభావన నశించదు. మీకు పునర్జన్మ తీసుకొచ్చేది ఎవరు, అహంభావన. ఈ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ దేహం కాబట్టి ఇంకో దేహం వస్తుంది దానికి. ఈ అహంభావనకి ఈ దేహం ఉండాలండి, ఈ దేహం కాబట్టి ఇంకో దేహం వస్తుంది. ఆ వ్యక్తి భావన ఉన్నంత కాలం, అహంభావం ఉన్నంత కాలం, అది దానికి ఏదో శరీరం, మానవ శరీరం కావచ్చు, జంతు శరీరం కావచ్చు, ఏ శరీరం ఉన్నప్పుడు ఆ శరీరమే నేననే తలంపు దానికి వస్తూ ఉంటుంది. ఆ దేహము నేననే తలంపుని చూశారు, బయట ఏదో ఉన్నట్టు కనిపింపు చేస్తూ ఉంటుంది, తాను మూలంలోనే ఆనందం ఉంది. అంటే అహంభావన దేహము నేను అనే తలంపు మూలంలోనే, మొదటి తలంపు, ఆ మూల తలంపు మూలంలోనే ఆనందం ఉంది, శాంతి ఉంది, అక్కడే మోక్షం ఉంది. త్వరగా అర్థం చేసుకుంటే ఇక్కడ నిర్వాణ సుఖం అనుభవించవచ్చు. బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఏ సుఖాన్ని అయితే అనుభవించాడు, ఇక్కడ సుఖాన్ని మీరు అనుభవిస్తారు. ఎప్పుడో శరీరం మరణించక్కదు, శరీరం మరణించక్కదు అంటే ఇక్కడి నుంచి వస్తాం. ఎక్కడైతే ఏమి లేదనుకుంటున్నామో అక్కడి నుంచి హృదయంలోంచే దేహం నేను, హృదయంలోంచే నేననే తలంపు వస్తాం. ఆ నేననే తలంపు వచ్చిన తర్వాత మనకి దేహభావన వస్తాం, దేహభావన వచ్చిన తర్వాత లోకం వస్తుంది, లోకం వచ్చిన తర్వాత దేవతలు వస్తున్నాయి, అక్కడి నుంచి ప్రారంభమని సంచితమని ఆగమని అన్నీ వస్తున్నాయి. మొత్తం అన్నీ ఎక్కడ కల్పించబడి ఈ లోకాలు, ఈ దేవతలు, ఈ శరీరాలు, ఈ పునర్జన్మలు, ఈ చావులు, ఈ పుట్టుకులు అన్నీ ఇక్కడే కల్పించబడ్డాయి. ఇది ఇక్కడ ఇందాక తెలుస్తుంది అన్నీ కల్పితాల. ఇంకా మనకు రాబోయే శరీరాలు ఎన్ని రావచ్చు, అన్నీ ఎక్కడే కల్పించబడ్డాయి. చావులు, పుట్టుకులు, విరోధాలు, స్నేహాలు, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవడం కూడా కల్పితమే. ఆ కల్పించింది ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, అక్కడ గెలిపోయిన కనుక నశించదు. అంటే నీకు లోపల చూపు లేదు, నీ మనసు బయటకు వచ్చేస్తుంది, నీ మనసు లోపలికి వెళ్తాం లేదు బయటకు వచ్చేస్తుంది అంటే ఏదో ఉంది, ఏదో ఉంది అనిపిస్తుంది. అక్కడ ఏమీ లేదు. గురువు ఏమి చేయాలంటే, అసలు నిజమైన గురువు ఏంటంటే నీ మనసుకు లోచూపు కలగజేయాలి. బాకీ దృష్టి సహజంగానే వస్తాం కదా మనకు. ఇప్పుడు కోపాన్ని మీరు కోపాన్ని నేర్చుకోండి, నేను చెప్పడం ఎందుకు, కోపం మీకు వచ్చేస్తుంది కదా. మీరు అందరూ బయటే చూసుకోండి, బయటే చూసుకోండి, బయట మీరు చూసుకుంటున్నారు కదా, నేను చెప్పడం కనుక. మీరందరూ కోరికలు ఎత్తించుకోండి, కోరికలు పెంచుకోండి, ఎలాగైనా పెరిగి ఉన్నాయి కదా కోరికలు. గురువు చేసే పని అది కాదు. గురువు చేసే పని కాదు, మీ మనసు సహజంగా బాల్యముఖానికి వెళుతుంది, దానికి అక్కడి నుంచి దాన్ని మళ్ళించి దానికి లోచూపు కలగజేయించేవాడు గురువు. ఆనందం లోకంలో ఎక్కడ లేదు. బయట చూపు మీకు సహజంగా ఉంది కదా, బయట చూపు సహజంగా ఉన్నప్పుడు దాన్ని పెంచేవాడు గురువు ఎలా అవుతాడు. కళ్ళల్లో మంత్రం అప్పుడే కళ్ళు జ్ఞాపకం వస్తాయి, లేకపోతే కళ్ళు మనకి జ్ఞాపకం. కొండ గుర్తు కోసం చెప్తున్నాను, మనకి ప్రపంచంలో ఏ విషయం గుర్తుకు రానివ్వండి, లేదా బంధువులు గుర్తుకు రానివ్వండి, స్నేహితులు గుర్తుకు రానివ్వండి, ఈరోజే గుర్తుకు రానివ్వండి, ఇష్టం గుర్తుకు రానివ్వండి, అయిష్టం గుర్తుకు రానివ్వండి, ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏది గుర్తుకొచ్చినా అక్కడ అజ్ఞానం అవిద్య ఉన్నట్టు. మీకు అజ్ఞానం ఉంది కాబట్టి ప్రపంచం కనిపిస్తుంది, కానీ అజ్ఞానం లేకపోతే ప్రపంచం ఉందని గుర్తింపు కూడా ఉండదు. అప్పుడు ఒకళ్ళు ఏదైనా పని చేసినా చేయని వాడితో సమానం. ఎందుకంటే నేను చేసింది అది నుంచి అది నీ ద్వారా ఆ టైంకి అలా జరుగుతుంది. అంతకు నేను చేశానని తలంపు నీకు ఉండదు. జ్ఞానం కూడా చేస్తాడు, ఏదో ఊహించి చేయడు, ఇక ఆ టైంకి ఆ సంఘటన అలా జరుగుతుంది అంతే. దాని ప్రభావం వాడు మీరు ఏం పడదు. అంటే వాడు చేసినా చేయని వాడితో సమానం. మన నేను తిరువనమున ఇద్దరు వైద్యమే, ఇద్దరు తెల్లవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు తెలియచేట్లు నాకు ఆచే, ఇద్దరు వైద్యనాలు ఇద్దరు తెల్లవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాడు చెప్పడం చెప్పాక నేను చెప్పింది నీకు బాగుందా నచ్చిందని అడుగుతున్నాడు ఒకడు. నేను చెప్పింది నీకు బాగుందని నచ్చిందంటే ఇంకో తెల్లవాడు అంటున్నాడు, నువ్వు చెప్పవలసినదో చెప్తావు, నువ్వు చెప్పింది నేను చెప్పింది నీకు నచ్చావని నచ్చిందని అడుగుతున్నావు అనుకో, దానివల్ల నీకు అహంకారం పెరుగుతుంది, అలా అడగకూడదు, నువ్వు చెప్పవలసినదో చెప్పి అక్కడ చోటు వదిలేదన్నాడు. అప్పుడు అనుకున్నాను వైట్ కానీ వాడు నడుస్తున్న భగవద్గీతను, వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో నేను ఉన్నాను వాళ్ళకి ఆ పట్టింపులు, వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే ఈ చెప్పేవాడు చెప్పిందని, నేను చెప్పింది నచ్చిందా బాగుందని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇంకో తెల్లవాడు ఏమంటున్నా అంటే, మీరు చెప్పేది అదే చెప్పారు, అంతవరకు యాడ్ చేశారు కానీ నేను చెప్పింది మళ్ళీ మీకు నచ్చిందా లేదా బాగోలేదంటే చెడుతుంది, నీకే నష్టం, అహంకారం పెరుగుతుంది చూసుకోమని చెప్పారు. అంటే ఒక రకంగా తెలియకుండా అది కూడా మనసు చేసే దారిది. దానివల్ల ఈ అన్నిట్లో దేహబుద్ధి శవబుద్ధి పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి చిన్న విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా గురువు అనిపించింది నాకు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, అన్ని తలంపులు, అన్ని భావాలు, పుట్టుకులు, చావులు దేన్ని చుట్టుకుని ఉన్నాయి, దేహమే నేను, దేహమే నేను అనుకుంటున్నాం కదా, దీన్నే చుట్టుకుని ఉన్నాయి. మనకు అనేక తలంపులు ఉన్నాయి. దేహమే నేను తలంపు మూల తలంపు. ఆ మూల తలంపుకి అనేక తలంపులు ఉండొచ్చు, మంచి తలంపులు ఉండొచ్చు, చెడు తలంపులు ఉండొచ్చు, కానీ ఆ మూల తలంపుడి అన్ని చుట్టుకుని ఉన్నాయి. ఏ చుట్టుకుని ఉన్నాయి? లోకాలు, దేవతలు, పుట్టుకులు, చావులు, కర్మలు, యాక్షన్, నానాక్షణం, అన్ని మొత్తం అన్ని దాన్నే చుట్టుకుని ఉన్నాయి, దాన్నే చుట్టుకుని ఉన్నాయి. కానీ అది పోతే ఇప్పుడు నేను చెప్పిన అన్నీ పోతాయి. అది ఇక్కడ అది పోతే ఏ దేని కారణాలు ఇవన్నీ వస్తున్నా, అది పోతే మిగతా కూడా పోతే, అది పోవాలని అనుకోక్కర్లేదు, అవన్నీ పోతాయి. అది పోదనుకోండి, మిగతా తాత్కాలికంగా మీరు పోగొట్టుకున్నారనుకోండి, మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. అట్లా వీడేమంటున్నాడంటే, సరే సరే నాకు వయసు వచ్చింది, సరే మీరు ఏదో వేదాంతం చెప్పబోతున్నారు, ఇప్పుడు వీడేమంటున్నాడు నాకు వయసు వచ్చింది, ఊరు పొమ్మంటాను, వలకాడు రమ్మంటాను, ఇంట్లో ఏమో ఎప్పుడు చచ్చిపోతాడని కనిపెట్టుకున్నారు, ఇందుకు నాకు మరణం అంటే భయం వేస్తుంది, చావంటే భయం, అన్ని భయాల్లో కంటే చావంటే పెద్ద భయం. చావంటే అందరికీ భయం కారణం ఏంటంటే, ఆ దేహం పోయిన తర్వాత మనం ఉండవలో ఉంటాం, ఇప్పుడు గాఢ నిద్రలో మనకి దేహానికి సంబంధించిన విషయం ఏమైనా తెలుస్తుందా? తెలుస్తుంది, కానీ ఉన్నాం, అది బాగా అర్థం చేసుకోండి. యథార్థం చెప్పాలంటే జాగ్రత్త అవస్థల కంటే, స్వప్నావస్థల కంటే గాఢ నిద్రలోనే మనకు మనం దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు వీడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నా శరీరం ముసలిదైపోయింది, వెళ్ళిపోయింది, చావుకు సిద్ధంగా ఉంది దేహం, భయమేస్తాను అంటున్నాడు. ఎవరికి భయం ఇస్తాం? దేహానికి భయం ఇస్తుందా? వీడికి భయం ఇస్తుందా? మనకు మన దేహాలు కూడా ఏదో రోజు చనిపోతాయి. చనిపోయినప్పుడు మనకు భయం వేస్తుంది, వారికే కాదు మనకి భయం వేస్తుంది. ఎవరికి భయం వేస్తుంది? దేహానికి భయం వేస్తుందా? దేహానికి భయం లేదు, దేహము మీరు అనే సంకల్పానికి, దేహము మీరు అనే భావనకి భయం వేస్తుంది. అది దేహానికి భయం లేదు. ఒక దేహాన్ని కాల్చినప్పుడు కూడా ఏమందని నేను కాల్చుద్దాను అంటే, ఆ దేహము నేను అనే తలంపు, ఆ భావ సంకల్పం, దేహము నేను అనే సంకల్పం. అంటే ఆ దేహము నేననే సంకల్పం బయట నుంచి రావట్లేదు, లోపల నుంచి వస్తుంది. అంటే నువ్వు లోపలే వెతకాలను. అంటే దాన్ని బట్టి అంటే దాని ఆది లోపల ఉంది కానీ బయట లేదు, దాని మూలం లోపల ఉంది కానీ బయట లేదు. అంటే నువ్వు లోపలకు వెళితే, లోపలకు చూసుకుంటే నీకు తెలుస్తుంది, కానీ మూలం బయట వెతికితే దొరకదలేదు. వస్తువు ఎక్కడ పోతే అక్కడ వెతికితేనే నువ్వు దొరుకుతుంది. దేహము నేననే బుద్ధి నాకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు. అంటే లోపలే వెతకాలని, లోపలే వెతకాలంటే దానికి తోకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకపోతే అది లోపలికి వెళ్ళదు. మీకు ఎవరైనా బ్లాస్టెడ్ మజ్జిగి ఇస్తే కొంతమంది అది చచ్చిపోయారు జ్ఞాపకం పెట్టుకుంటారు, వాళ్ళకి మజ్జిగి ఇచ్చాం, వాళ్ళకి మజ్జిగి ఇచ్చాం. అంటే కొంచెం అంత అంటారు తేలిక మనుషులు ఉండాలి అంటారు. తేలిక మనుషులు లోపలికి వెళ్తారు, వాళ్ళు తేలిపోతూ ఉంటారు కానీ మొలగరు ఇంకా. వాళ్ళకి జ్ఞానం ఏంటి? వాళ్ళని తేలిక మనుషులు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు తోకం, తోకం లేకపోతే మీకు జ్ఞానం రాదు. అంటే పెద్దలు ఏం చెప్తారంటే, మీకు ఎవరైనా ఉపకారం చేస్తే జ్ఞాపకం పెట్టుకోండి, అపకారం చేస్తే మర్చిపోండి. ఎవరైనా నాకు అపకారం చేస్తే తిరిగి అపకారం చేయను, కానీ వాళ్ళు అపకారం చేశారనే తలంపు నాకు పోవటం లేదని, ఆ మూల తలంపు ఉందని చెప్పి అది అలా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆ మూల తలంపు నశించే వరకు ఈ తలంపు కూడా ఉంటూ ఉంటుంది. ఆ మూల తలంపు ఉందని చెప్పి దష్ట ఉంటుంది, తాత్కాలికంగా అందినా అది కూడా వస్తూ ఉంటుంది. అయితే మన దేహం మరణించినప్పుడు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, దేహం మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం, ఉండము అని అనుకుంటాం, దాంట్లో భయం పడుతుంది. ఏమైనా దేహం మరణించిన తర్వాత ఎలా ఉంటామండి? మరి గాఢ నిద్రలో దేహ స్పర్శ, మనస్సు స్పర్శ, లోక స్పర్శ, దేవుడి స్పర్శ లేకుండా నువ్వు ఎలా ఉన్నావు? గాఢ నిద్రలో ఎవరికైనా దేహం కూడా ఉందా? ఎవరికీ లేదు, మరి నువ్వు ఉన్నావా లేదు అక్కడ? అలాగే మరణానంతరం కూడా ఉంటావు. అదే రమణస్వామి చెప్పింది, ఈ రోజు పగలకి, రేపు పగలకి, ఈ రాత్రి ఎటువంటిదో, ఈ జన్మకి, రాబోయే జన్మకి చావు ఎటువంటిది? చావు అనేది మనకి స్నేహితుడి విరోధం కాదు. చాలా మందికి చావు అంటే ఇష్టం ఉండదు, మంచిదే. మనం ఎక్కువ కాలం బతకాలనుకోకూడదు, తొందరగా చనిపోవాలనుకోకూడదు. అలా అనుకోవటం వల్ల అహంకారం పెరుగుతుంది, ఇలా అనుకోవటం వల్ల అహంకారం పెరుగుతుంది. మనం మంచివాళ్ళు అనుకోకూడదు, చెడ్డవాళ్ళు అనుకోకూడదు. మంచివాళ్ళు అనుకుంటే సుప్రీవర్తి కాంప్లెక్స్ వస్తుంది, చెడ్డవాళ్ళు అనుకుంటే ఇంప్రీవర్తి కాంప్లెక్స్ వస్తుంది. మనం తెలివైన వాళ్ళు అనుకోకూడదు, తెలివి తక్కువ వాళ్ళు అనుకోకూడదు. నేను తెలివైన వాళ్ళు, నేను తెలివైన అనుకుంటారు అనుకోండి, మీరు చివరికి తెలివితేటలే ఆత్మ అనుకుంటారు, తెలివితేటలే సత్యం అనుకుంటారు. అక్కడ చూపి మళ్ళీ మనకు పతనం ప్రారంభం. ఇప్పుడు మనలో మనం ఇంటికారు కూర్చొని మనం మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకుంటాం అనుకోండి, ఇంకా మంచితనమే గంధము, మంచితనమే సత్యము, మంచితనమే సర్వస్వం అని రాగిపోతాం అంట. తెలివైన వాళ్ళని తెలివైన వాళ్ళం అనుకుంటాం అనుకోండి, ఇంకా తెలివితేటలే సత్యము, తెలివితేటలే ఆత్మ అనుకుంటాం, అక్కడితో రాగిపోతాం. మరి తెలివితేటలే నువ్వైతే నీ గాఢ నిద్రలో నేను తెలివైన తలంపు నీకు ఎందుకు లేదు? నేను తెలివైన వాడన తలంపులోంచి విడుదల పొందుతున్నావు నువ్వు గాఢ నిద్రలో, లేకపోతే నేను మంచివాడనే తలంపులోంచి విడుదల పొందుతున్నావు. మంచితనమే గమ్యం కాదు, మంచితనం అవసరమే. తెలివితేటలు కూడా మంచిదే, తెలివితేటలో గమ్యం కాదు. కానీ తెలివితేటలతో కానీ, మంచితనంతో కానీ, నీకున్న గౌరవంతో కానీ ప్రాధాత్యం పొందేవా నీ ప్రయాణం పూర్తి రాగిపోతుంది. మరి ఈశ్వరు ఏదైనా ఆయన రెండు మొట్టికాయలు పెట్టి అలాగే పంపుగా ఉంటే నీకు పుణ్యబలం సరిపోదు. పుణ్యబలం కూడా ఉండాలి ఎంతో కొంత. మన స్పిరిచువల్ ప్రోగ్రెస్కి ఎంతో కొంత పుణ్య పూర్వపుణ్యం ఉండాలి ఎంతో కొంత. మనం తెలివితేటలే నిజం అనుకుంటాం అనుకోండి, నిజం కాదు నిజమని ఆగిపోతాం అనుకోండి, ఇలా కొన్ని వేలు జన్మలకు ఆగిపోతాం. ఇది ఎంత గొప్ప ప్రమాదం, కొన్ని వేలు జన్మలకు ఆగిపోవచ్చు మనం. మేము హైదరాబాద్ని వచ్చాం, వరంగల్ దాకా వచ్చాం, వరంగల్ హైదరాబాద్ ఆగిపోయాం అనుకోండి, అది హైదరాబాద్ కాదు, వరంగల్ హైదరాబాద్, వరంగల్ హైదరాబాద్ అని ఆగిపోవచ్చు. అలా 100 జన్మలు నీకు గడిచిపోవచ్చు, టైం వేస్ట్ అయిపోవచ్చు. అంటే ఏంటి, ఆ గమ్యానికి చేరే వరకు ఎక్కడో చోట ఏదో బలహీనత నేను రాంగ్ ఐడెంటిఫికేషన్ నేను ఎక్కడో చోట ఆప్ చేసేస్తాను. నిజం కానీ కానీ నిజం నమ్ముతావు ఇంక అక్కడ, అది నేను ఆగిపోతాను ఇంకా, అక్కడి నుంచి ప్రోగ్రెస్ ఆగిపోతుంది. మీ స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ ప్రోగ్రెస్ అక్కడతో ఆగిపోతుంది. అందుకని మీకు ఇంటి నిండా డబ్బు ఉందనుకోండి, మీకు చాలా గౌరవం ఉందనుకోండి, అంగబలం ఉందనుకోండి, అర్ధబలం ఉందనుకోండి, పిలిస్తే పది మంది డాక్టర్లు వచ్చేస్తారనుకోండి, మీ ఇంటికి శరీరానికి రోగం వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండానే వచ్చేస్తారనుకోండి, కానీ మీకు దుఃఖం వచ్చేస్తా అనుకోండి, ఇవన్నీ ఏం చేసుకుంటారు మీరు? ఈ చిన్న విషయం మీరు ఆలోచించండి. ఇది మీకు ఎన్నున్నా లోపల అజ్ఞానం ఉన్నంతకాలం దుఃఖం రాకుండా ఆగదు. ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా అజ్ఞానంలోంచి అశాంతి పడుతుంది, జ్ఞానంలోంచి శాంతి పడుతుంది, జ్ఞానంలోంచి సుఖం పడుతుంది, అజ్ఞానంలోంచి దుఃఖం పడుతుంది. ఆందోళన అజ్ఞానంలోంచి వస్తుంది, బలికారణం కూడా అజ్ఞానమే. ఇది ప్రపంచంలో ఏ విషయం జ్ఞాపకం వచ్చినా దాని గుర్తు అజ్ఞానమే. శరీరంలో మనకి ఏ అవయవం జ్ఞాపకం వచ్చినా ఏ అనారోగ్యం ఉన్నట్టే లెక్క. ఆరోగ్య సూత్రాలను బట్టి ఆరోగ్యం అంటే శరీరంలో ఏ భాగం కూడా మనకు గుర్తు రాకూడదు, అది ఆరోగ్యం. ఏమంటారంటే చావు దగ్గరకు వచ్చేలా ఉంది భయం వస్తానని. కానీ ముసలి చావు దగ్గరకు వచ్చేటప్పుడు ఇంత వయసు వచ్చిందే మనకు జ్ఞానం రాలేదని వాళ్ళు ఆలోచించరు. నువ్వు రోజు పొద్దున్నీ పొలం వెళ్తాం మానకని ఇంట్లో వాళ్ళని చెప్తూ ఉంటారు. మంచిదే, ఆడికి జ్ఞానం రాలేదని ఆడు గొడవ ఉండదు. అక్కడ మనం ఇంత వయసు వచ్చింది మనం ఇంకా జ్ఞానం సంపాదించాలని ఉండదు. ఆ ఇంట్లో వాడికి ఏమో చెప్తూ ఉంటాడు, రోజు పొద్దున్నీ పొలం వెళతా ఉండు నువ్వు మానకను. వీడు చావటానికి సిద్ధంగా ఉండలేదు. ఆడి పొలం వాడు ఎలా చూసుకుంటాడు? ఆడి పొలం వెళ్ళా పాలు తెచ్చుకోకపోతే ఆడు కాఫీ అమరదు. ఆడు కాఫీ కోసమే వెళతాడు. మనం ముఖం కడుక్కోవడం మనకు బద్దకైనా కాఫీ కోసమైనా ముఖం కడుక్కుంటాం కదా. ఇంట్లో ముసలివాడు చావటానికి సిద్ధంగా ఉన్నవాడు ఏం చెప్తారంటే, నువ్వు పొద్దున్నీ పొలం వెళ్తాం మానకు. ఆ ఇంట్లో ఆడు ఎలాగైనా పొలం వెళుతున్నాడు. ఆడు మనకి జ్ఞానం రాలేదు అని అసలు వారి సమస్య అదే, అదే మాయ. అంటే నీకు భయం ఎందుకు వేస్తానంటే, నువ్వు దేహం పోయి దేహం పోయినప్పుడు ఉండవేమో అని తలంపుల భయం ఉంటావు. దేహం పోయినప్పుడు కూడా నువ్వు ఉంటావు. అది బైబిల్లో చెప్పాడు. బైబిల్లో యెహోవా దేవుడు, రాముడుకు దేవుడు, కృష్ణుడు దేవుడు అలా చెప్పాడు. అయాం దట్ అయాం అంటే నేను ఉన్నాను, అదే దేవుడు. నేను లేని కాలం లేదు, నేను లేని దేశం లేదు, నేను లేని ప్రదేశం లేదు, నేను ఎప్పుడూ ఉన్నాను, అన్ని కాలాల్లోనూ ఉన్నాను, నేను లేని క్షణం అంటూ లేదు, అదే దేవుడు. నేను ఉన్నాను, నేను అయాం దటయాం, నేను ఉన్నాను, అదే దేవుడు. అది ఉంది, ఆ ఉన్నదాని నువ్వు అనుకూలం తెచ్చుకోవటం, అదే జ్ఞానం. అది చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. ఉండవు అనుకునే సంకల్పం వల్ల నేను ఉండననే తలంపుల నీకేమొస్తుంది? భయం వస్తుంది. నీకు ఆ భయం ఎందుకు వస్తుందంటే, ఏదో పోగొట్టేసుకుంటున్నావు, ఏదో పోగొట్టేసుకుంటున్నావు. ఆ భయం ఏదో పోయి నీ దేహం పోతుంది అంతే. ఆ దేహం నువ్వైతే అది పోయినప్పుడు నువ్వు కంగారు పడవచ్చు. దేహం నువ్వనుకో, నిజంగా అది పోతాననుకో నీకు భయపడవచ్చు, కంగారు పడవు. అది నువ్వు కాదు కదా, ఇప్పుడు అది కాదు. ఇక భగవాన్ చెప్పిందంటే, చావు అనేది మనకు శత్రువు కాదు. అది కాదు, చావు నిజం అనుకున్నది మన శత్రువు కాదు, మనకు స్నేహితుడే. చావు మనకు స్నేహితుడు చేసే పని చేస్తుంది, కానీ విరోధ చేసే పని లేదు. పాత దేహాన్ని తీసి కొత్త దేహాన్ని ఇస్తుందని. చావు వల్ల పాత శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది. నీకు మనస్సు ఉన్నంతకాలం నీకు ఒక శరీరం వచ్చి చేరుతుంది. అంటే నీకు ఎందుకు భయం వేస్తానంటే, లోపల నువ్వు చైతన్యంగా ఉన్నావు. ఆ చైతన్యం నీ లోపల ఏదిగా ఉన్నావో దానికి సంబంధించినటువంటి ఎరుక, దానికి సంబంధించినటువంటి తెలివి, దానికి సంబంధించినటువంటి అనుభవం నీకు లేకపోవటం వల్ల నీకు భయం వేస్తుంది మరణం అంటేనే. ఏ వస్తువుకైతే చావు లేదు, ఆ వస్తువు తాలూకు నీకు ఎరుక ఉందనుకో, ఆ ఎరుకున్నప్పుడు నీ శరీరం పోయినప్పుడు కూడా ఉందో లేదో కూడా నీకే తెలియదు. ఇప్పుడు మనం చేతిలో ఏదైనా పుస్తకం పెట్టుకుని పడుకుంటాం అనుకో, నిద్రపోయేటప్పుడు మన నిద్రలో పుస్తకం జారిపోతాం. ఆ జారిపోయినప్పుడు మనకు తెలియదు. అలాగే చావులేని వస్తువుతోటి నీకు ఎరుక ఉన్నప్పుడు, అమృతత్వం తోటి, అమృత వస్తువుతో నీకు ఆ చావులేని పదార్థం తోటి అమృతత్వం నువ్వు పొందినప్పుడు, అమృతానుభవం నువ్వు పొందినప్పుడు, ఆ శరీరం పోయినప్పుడు కూడా పోతుందని కూడా నీకు అనిపించు. గాఢ నిద్రలో నీ చేతిలో ఉన్న పుస్తకం ఎలా జారిపోతుందో, జారిపోయినప్పుడు నీకు ఎలా తెలియదు. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు ఆ చైతన్యం తాలూకు ఎరుకులో ఉన్నప్పుడు, చైతన్యం తాలూకు అనుభవంలో నీకు ఉన్నప్పుడు, శరీరం పోయినప్పుడు కూడా నిజం తెలియదు, పోతుందని కూడా నీకు అనిపించు దాని ఎరుకులో ఉన్నప్పుడు. అది దాన్ని బ్రాహ్మీ స్థితి అని అంటారు. ఏమంటారు దాన్ని? బ్రాహ్మీ స్థితి. అర్జున, ఆ బ్రాహ్మీ స్థితి పొందటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆ బ్రాహ్మీ స్థితి పొందకుండా ఏది సాధించినా అన్ని స్వప్న సమానం. డెస్టినీ గురించి ఎంతో చెప్తారు మన ఫిలాసఫీలంటి, లిటరేచర్లో ఉంటే డెస్టినీ గురించి ఎంతో చెప్తారు. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తాడు, అసలు డెస్టినీ లేదంటారు. నీ దేహబుద్ధిని మైనస్ చెయ్యి, డెస్టినీ ఎక్కడుంది చూడు, అసలు డెస్టినీ లేదు. ఒకసారి భగవాన్ ఒక మాట అడిగారు, నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు కూడా నాకు డైరెక్ట్గా చెప్పండి, వంకరలు వద్దని. అసలు సాధన ఎందుకంటే మన బుద్ధిలోని వంకరలు తీసుకోవడానికి, మన బుద్ధిలో వంకరలు లేకపోతే సాధించడం పని లేదు. భగవాన్ ఇది అడిగారు, నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు కూడా డైరెక్ట్గా చెప్పండి, మోక్షం ఎప్పుడు వస్తుందని. భగవాన్ ఏం చెప్పారు, నువ్వు అసలు పుట్టలేదని సంగతి నీకు తెలిసినప్పుడు నీకు మోక్షం వస్తుంది. ఇప్పుడు నువ్వు పుట్టాననుకుంటున్నావు, లేదనుకుంటున్నా పుట్టాను అనేది నీకు రాదన్నాడు. అది పుట్టింది ఎవరు? శరీరం. చైతన్యం ఏం పుట్టదు అంటే వీడు దేనితో తాగా, పుట్టిన శరీరంతో తాదాత్మ్యం ఉంది, పుట్టిన వస్తువుతోటి వీడికి తాదాత్మ్యం లేదు. అంటే పుట్టిన వస్తువుతో తాదాత్మ్యం ఉంటేనే వీడికి మోక్షం. పుట్టిన వస్తువుతో వీడికి తాదాత్మ్యం ఉన్నప్పుడు శరీరం ఉన్నా నష్టం లేదు, శరీరం ఉంటే లాభం లేదు, పోతే నష్టం లేదు. వాడు జ్ఞానికి, బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి శరీరం ఉండటం వల్ల లాభం లేదు, శరీరం పోవటం నష్టం లేదు. మనం ఏమనుకుంటే మనం చచ్చిపోతే ఏమైపోతారు వీళ్ళందరూ ఏమైపోతారు, మనం చచ్చిపోతే శుభ్రం కాదు గదికి ఆడే అవుతుంది, ఆ ఫ్లాట్లో గదికి ఆడే అవుతుంది. మనం ఏదో అనుకుంటున్నాం, మనం చచ్చిపోతే ఏమైపోతారు వీళ్ళందరూ ఏమైపోతారు వీళ్ళందరూ ఏమవుతారు సుఖంగా ఉంటారు, మనం ఒక గది ఖాళీ చేసినట్టు అవుతున్నాడు, ఒక గది ఇచ్చినట్టు అవుతున్నాడు. అంటే మన మన అహంభావం అలా అనిపిస్తే మనం చచ్చిపోతే ఏమవుతాం, మనం చచ్చిపోతే ఏమిటో దేవు మన చూసేవాడు ఎవరు చూస్తున్నారు, వాడిని దేవుడు చూస్తారు, మనం ఎవరిని చూస్తానికి మనం ఎవరిని బాగు చేయగలం? మనం ఏదైనా సహకరించగలం కానీ ఎవరిని ఉద్ధరించలేము. మనం ఏదైనా సహకారం చేయగలం మనిషికి అంతే, అందుకే అంత మాత్రం చేయగలడు ఉద్ధరింపబడతాడని మనం చెప్పలేము. అసలు మనం అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం కంటే, బట్టలేని వాడికి బట్ట ఇవ్వడం కంటే, అధికారం లేని వాడికి మనం అందరం ఓట్లు వేసేవాడికి అధికారం కల్పించడం కంటే, అన్నిటికంటే ఆ మనిషిలో జ్ఞానం సంపాదించుకోవాలని ఆ కాంక్ష కలగజేయటం అన్ని దానాల్లోకి గొప్ప దానం అని చెప్తారు. లోపల హృదయం నుంచి మనం జ్ఞాన సముపార్జన చెయ్యాలనేటువంటి ఆ కాంక్ష, లోపల నుంచి ఉబ్బుకి రావాలి ఆ కాంక్ష. ఆ కాంక్ష ఎవరు ప్రదర్శనలో కలుగుతుందో వాడే మీ గురువు. అంటే దేహానికి మరణం వచ్చి లోపల చైతన్యానికి సంబంధించిన ఎరుక మీకు కలిగితే దేహానికి సంబంధించిన మరణం మీ ఇబ్బంది పెట్టదు, భయపెట్టదు. ఏం చెప్పలేదు, ఉండటం వల్ల లాభం లేదని మీకు తెలుస్తుంది, పోవటం వల్ల నష్టం లేదని మీకు తెలుస్తుంది. తర్వాత దేహం మరణించినప్పుడు దేహం ఏడవదు, దేహము నేను అనే భావన ఏడుస్తుంది. అసలు ఏముంది, ఏడుపు ఉంది. ఆ ఏడుపు మళ్ళీ ఏడవటానికి పునర్జన్మ వస్తుందన్నమాట. మనకు ఇప్పుడు హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నాం, చిన్నప్పటి నుంచి ఏడిచినా ఇంకా ఖర్చు అవ్వలేదు, ఏడుపు మిగిలిపోయింది. ఈ మళ్ళీ అక్కడ బొంబాయిలోనో కలకత్తా ఎందుకు పోతుందో ఏడవటానికి అనమాట. మరి ఏడవటానికి కాబట్టి ఎందుకంటే పని ఏంటి, మనకు బొంబాయిలో పని ఏంటి? అయితే ఎందుకు నీకు ఎందుకు చెబుతున్నానంటే, దేహం మరణించేటప్పుడు ఏడుపులో ఉన్నామనుకోండి మనం, ఆ ఏడుపు ఇంకా ఉందన్నమాట. ఏడుస్తున్నాం కదా, దేహం పోయినప్పుడు మనం ఏడుస్తున్నాం, మనం తెలుస్తాం కదా మనకు ఏడుపు ఉందని, మనం తెలుస్తాం కదా. ఆ ఏడుపు ఖర్చే వరకు పునర్జన్మలు వస్తాయి. ఆ తెలియదు ఎక్కడైతే రావచ్చు, అమెరికాలో రావచ్చు, ఎక్కడన్నా ఒకటే మన మనసు బాగుపడాలి, మనం బాగుపడాలి. కానీ అమెరికాలో ఉన్నా ఒకటి, ఇండియాలో ఉన్నా ఒకటే, ఎక్కడన్నా ఒకటి ఆశ్చర్యం, ఎక్కడన్నా ఒకటే మనం హ్యాపీగా ఉండాలని. దుఃఖరహిత స్థితి మనం పొందాలి, కానీ దుఃఖమైన స్థితికి ఎదిగి వెళ్ళాలి. కానీ ఏ దేశంలో ఉన్నా ఒకటే. ఇది భగవాన్ ఒక చోట చెప్పారు. ఇది మనకి భూకంపాల వల్ల వచ్చే దుఃఖం అంటే, ఇంట్లో భూకంపాల వల్ల వచ్చే దుఃఖం కంటే, మన శరీరానికి అనారోగ్యం వల్ల వచ్చే దుఃఖం కంటే, అది గాలి వానాలు వచ్చే దుఃఖం కంటే, మన వ్యాపారంలో నష్టం రావడంలో వచ్చే దుఃఖం కంటే, పంటను పోవటం వల్ల వచ్చే నష్టం దుఃఖం కంటే, మన అహంభావం తీసుకొచ్చే దుఃఖం ఎక్కువ ఉంటుంది మనిషికి. అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చైతన్యం ఉంది. ఇప్పుడు ఆ మూడు అవస్థల్లోనే, మూడు కాలాల్లో కూడా చైతన్యం ఉంది, హృదయం కూడా చైతన్యం ఉంది. నువ్వు చైతన్యంతో కలిసి లేవు, శవంతో కలిసి ఉన్నావు. మరణించే వస్తువుతో నువ్వు కలిసి ఉన్నావు, కానీ మరణం లేని వస్తువుతో కలిసి లేవు. ఆ మరణించే వస్తువుతో మీకు తాదాత్మ్యం ఎలా ఉందో, ఈ శరీరం ఉండగానే శరీరం స్మశానానికి వెళ్ళకముందే మరణం లేని వస్తువుతో తాదాత్మ్యం పొందు. అలా పొందటానికే సాధన, ఆ పొందటానికి ఈశ్వర అనుగ్రహం, ఆ పొందటానికి గురువు అనుగ్రహం. అందుకే మహర్షుల యొక్క, సత్పురుషుల యొక్క సహవాసం, మహాత్ముల యొక్క సహవాసం దానికోసమే. చనిపోయే వస్తువుతో మీకు తాదాత్మ్యం ఉంది, చావులేని వస్తువు కూడా ఒక ఉంది నీ లోపల. దీనితో తాదాత్మ్యం పొందుదో, దానితో తాదాత్మ్యం పొందు. దీని ఎరుక నీకు ఎలా ఉందో, దానికి సంబంధించిన ఎరుక సంపాదించు. సాధన చేయటం దానికోసమే. చనిపోయే వస్తువుతో తాదాత్మ్యం విడిచిపెట్టుకుని చావులేని వస్తువుతో తాదాత్మ్యం పొందటానికే సాధన. లేకపోతే సాధనతో పని ఉంది నీకు. తర్వాత ఇంకోటి, అలవాట్ల యొక్క వేగం కూడా దేహభావన పెంచేస్తాయి. మనకు అలవాట్లు పెరిగికొద్ది, కోరికలు పెరిగికొద్ది, వాసనలు పెరిగికొద్ది, సంస్కారాలు పెరిగికొద్ది, దేహము మీద అభివృద్ధి బలపడిపోతా ఉంటాం. చెక్కబడి ఆరోగ్య కాలేదు, ఆజన్మ కాజన్మ చెక్కబడిపోతా ఉంటాం. ఇప్పుడు ఇంకోటి, మీకు బాగా డబ్బు ఉందనుకుని ఉండొచ్చు, ఇంత డబ్బు ఉంది, ఎంత డబ్బు ఉన్నా తలంపుల్లో మీరు సంతోషాన్ని పీల్చుకుంటున్నారనుకోండి. లేకపోతే బాధ్య మీ సంఘటన మీకు అనుకూలంగా జరిగితే ఏ చేసి మీకు కలిసి వచ్చేస్తాం అనుకోండి, దానివల్ల కూడా మీకు సంతోషం వస్తాం అనుకోండి. బయట వస్తువుల వల్ల కానీ, బయట మనుషుల వల్ల కానీ, బయట పదార్థాల వల్ల కానీ, దేనివల్ల సంతోషాన్ని మీరు తీసుకుంటున్నా, అది ఏదో రోజుకి మీరు తప్పనిసరిగా దుఃఖ కారణం. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఏం చెప్పిందా, ఆ సంతోషం అస్వతంత్రమైనది, ఆ సుఖం అస్వతంత్రమైనది. మీ హృదయంలోంచి ఎక్కడైతే నిజం ఉందో, ఎక్కడైతే ఆధ్యాత్మిక హృదయం ఉందో, ఎక్కడైతే చైతన్యానికి సీట్ ఎక్కడ ఉందో, అక్కడి నుంచి వచ్చే సుఖము, అక్కడి నుంచి వచ్చే శాంతి స్వతంత్రమైనది. కానీ బయట నుంచి వచ్చేది శాంతి కానీ, బయట నుంచి వచ్చే సుఖం కానీ అస్వతంత్రమైనది కానీ స్వతంత్రమైనది కాదు. అది డిపెండెంట్ కానీ ఇండిపెండెంట్ కాదు. కొంతమంది బుద్ధిమంతుల్ని, మంచి మనసు ఉన్న వాళ్ళని, మంచి బుద్ధి ఉన్న వాళ్ళని ఏదో చెడ్డ మాటలు చెప్పాలని మార్చేస్తారు. ఇప్పుడు రామాయణం అక్కడి నుంచి అడిగితే ప్రారంభమవుతా, కైక మంచిదే, ఆ కైక బుద్ధి మందరు మార్చేసి. రామాయణంలో మందరే ఉంది, ప్రతి ఇంట్లోనే మందరం ఉన్నారు. అసలు మందరం వేరు, పంపలేదు.
ఏంటో విషం ఎలా పెడతారంటే నలుగురు తోడుకోవాలన్నారనుకోండి, మీ అత్తగారు ఆ మూడో తోడుకోవాలని బాగా చూస్తామని నీ మంచి ఇష్టం లేదు ఇంకా పైకి నటిస్తామని చెప్తారు. అక్కడి నుంచి లోపల విషబీజాలు ప్రారంభం. అలా చెప్పేవాళ్ళు ప్రతి ఇంటికో ఉన్నారు ఇప్పుడు. అది జ్ఞాని దానికి చలించడం. వాడి దేహమే వాడు కాదని చేసినప్పుడు ఈ సందర్భం వాడు వేస్తాయి. వాడు మామూలుగా పదంతస్తులు మేడలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటాడు, పెంట మీద కూర్చున్నప్పుడు ఎలా ఉంటాడు, వాడికే ఉంది. వాడెవరో వాడికి తెలియకుండా మిమ్మల్ని చూడ్డాడు, వాడెవరో వాడు తెలుసుకునే మిమ్మల్ని చూస్తాడు. వాడెవరో తెలియకుండా మిమ్మల్ని చూసుకుంటే వాడు కన్నా పడతాడు, వాడికి భయం వేస్తుంది. అయితే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు కాలక్షేపాలు చెప్పడం లేదు. ఇవన్నీ నమ్మటానికి వీల్లేదు, మా కోళ్ళ మంచిదంటానికి వీల్లేదు, మీ కోళ్ళ బుద్ధి మార్చేశారు కానీ మీకేం సాపాటు లేదు, కాఫీ లేదు, ఇడ్లీ లేదు. అయితే నిలబడి టిక్కెట్లు కాదు ఇవన్నీ, బయట నుంచి వచ్చి ఏది నిలబడదని చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఎవరైనా ఒక చెడు మార్గం ఉన్నప్పుడు, రాంగ్ థింకింగ్ లో ఉన్నప్పుడు, ఆలోచన సరిగ్గా లేనప్పుడు వాళ్ళు మంచి ఆలోచనలు పెట్టడం కష్టం. మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు తిప్పేయడం తేలికది, ఇల్లు కట్టడం కష్టం, పడగట్టడం తేలిక, ఓ చెట్టుని పెంచడం కష్టం, చెట్టుని నరికేయడం తేలిక, పాలు కాయడం చాలా కష్టం, పాలు కొంచెం ఎందుకు కలపడం తేలిక. అంటే నీ దేహంలో ఉండగానే ఆ చైతన్యం, ఈ లోపల ఉన్న చైతన్యాన్ని పట్టుకోవడం నేర్చుకో. ఆ పట్టుకున్న రబ్బే అంటే గట్టి రబ్బే పట్టుకో. ఈ రబ్బ ఎప్పుడైనా ఊడిపోయే రబ్బే ఇది, ఏ రబ్బ ఈ శవం ఎప్పటికప్పుడు ఊడిపోయే రబ్బే. ఆ చావులేని రబ్బను పట్టుకున్నావు, చావులేని రబ్బను పట్టుకుని వేలాడి, చచ్చిపోయే రబ్బను పట్టుకుని వేలాడితే దాంతో పాటు ఊడిపోతావు. ఈ శరీరానికి చావు రాకముందే, దేహానికి మరణం రాకముందే ఆ చావులేని చైతన్యాన్ని నువ్వు పట్టుకో. అప్పుడు నీకు భయాలంటే ఏముండదు, ఏ రకమైన భయం ఉండదు. ఎంచేది ఆ వస్తువుకి భయం ఎలా ఉంటుందో తెలియదు, దానికి ద్వితీయం లేదు, ద్వితీయం లేనప్పుడు భయం లేదు, దానికి భయం ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు కొన్ని అభయ స్థితిని పొందుతావు, భయరహితులు అవుతావు. అందుకే భగవాన్ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మలమైన బుద్ధి శాంతి చిత్తాన్ని పోగొట్టుకోవద్దు. అంటే మీ ఇంటికాడ ఉన్న ధనం కంటే, మీ ఇంటికాడ ఉన్న బంగారం కంటే కూడా శాంతి చిత్తం గొప్పదని ఇక్కడ చెప్పేది. మీకు శాంత చిత్తం లేదనుకో, ఈ ఇంటికా ఉన్న బంగారం నేను సుఖపెట్టదు. నీ మనస్సులో బంగారం లేనప్పుడు నీ ఇంట్లో ఉన్న బంగారం నేను సుఖపెట్టదు. నీ మనస్సు నీ నిగ్రహంలో లేనప్పుడు, నీ మనస్సు నీ స్వాధీనంలో లేనప్పుడు, నీ మనస్సు నువ్వు నియమించుకోలేనప్పుడు నీ ఇంట్లో వాళ్ళందరూ నేను సుఖపెట్టాలని సుఖపెట్టలేదు. కొంతమంది వ్యతకారం మాటలు మాట్లాడుతూ ఉంటారు, వేదన మాటలు మాట్లాడుతూ ఉంటారు, కాంటెక్స్ట్ లేకుండా సందర్భం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ అంటే నువ్వు ఉద్వేగపడ్డావు అని కాదు, నీ మనస్సు ముందెత్తి గుచ్చుతారు, నీ మనసు ముందెత్తి ముచ్చుతారు. అటునప్పుడు నువ్వు ఉద్యోగ పడకు, అటునప్పుడు ఆ ఉద్యోగ పడ్డా నీ మార్గం గాలి తప్పిపోతుంది. అంటే చక్రం పట్టాను వదిలేస్తే ఎంత ప్రమాదం, అలా ఎవరైనా నేను ఉద్యోగపరిచినప్పుడు నువ్వు ఉద్యోగపరిచి నువ్వు గాలి తప్పిపోతావు. అంటే నీ మోక్షానికి వెళ్ళే దారిలోంచి, నీ మోక్ష మార్గంలోంచి, నీ శాంతి మార్గంలోంచి, నువ్వు ఏ గమ్యాన్నైతే చేరుకోవాలనుకుంటున్నావు ఆ డెస్టినేషన్ తీసుకెళ్లే పాత్రలోంచి నువ్వు తప్పికపోతావు. ఎవరు నేను ఉద్యోగపరిచినా నువ్వు ఉద్యోగపరిచి ఈశ్వర అనుగ్రహం ఎప్పుడు వస్తుందంటే, నీకు కోపకారణం ఉన్నప్పటికీ కోపం రహితంగా ఉండగలిగినప్పుడు ఈశ్వర అనుగ్రహం వర్షం కురిసినట్టు కురుస్తుంది నీ శిరస్సు మీద. నీ చెయ్యి పట్టుకున్నా, నీ చెయ్యి వదిలేసిన, ఇవన్నీ మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి అన్నీ చేస్తున్నాడని గ్రహించిన వాళ్ళు ధన్యులు. షేక్స్పియర్ చెప్పాడు, దేవుడి ప్రేమ స్థిరంగా ఉంటుంది, దేవుడి ప్రేమ స్థిరంగా ఉంటుంది. మనలాంటి జీవితంలో మనకు కూడా వచ్చేవాడు కూడా ప్రభువే, ఈశ్వరుడే. మనుషులకు ఉండే ప్రేమ ఎంతుందంటే స్కిన్ డీప్ లవ్ అన్నాడు. చర్మం ఎంత పలతగా ఉంటుందో మనుషులకు మనుషుల మధ్యన ప్రేమలు అనురాగాలు అటువంటివి. ఇవన్నీ నిజం కాదు. మనుషులకి మనుషులకు ఉన్న ప్రేమలు అనురాగాలు అటువంటివి అంటే, మానవుడి చర్మం ఎంత పలచగా ఉంటుందో అనురాగాలు అంతే, ప్రేమలు కూడా అంతే. వారు ఎలా ఉంటే బాగుండు, మీరు ఎలా ఉంటే బాగుండు అనుకునే బదులు మనం ఎలా ఉండాలనుకున్నాం అలా ఉంటే మంచిది, వారు అలా ఉంటే బాగుండు, మీరు ఎలా ఉంటే బాగుండు ఇలా అనుకుని మన కాలం వేస్ట్ చేసుకోవడం కంటే, టైం వేస్ట్ చేసుకోవడం అంటే వారు ఎలా ఉన్నారో అలా ఉంటారు అంతే. వారు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి మనం అనుకునే బదులు మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అలా ఉండగలిగితే, అలా తీర్చిదిద్దుకోగలిగితే, మన మనసు అలా దిద్దుకోగలిగితే అది మంచిది. మనకు ఎక్కడి నుంచి ఏదైనా పాఠం నేర్చుకుంటే నేర్చుకుంటాం, లేకపోతే లేదు. మీ గాఢ నిద్రలో ఎవరికి భయం లేదు. గాఢ నిద్రలో ఒక పాము వచ్చి మీ కాళ్ళ మీద పాకెళ్ళిపోయింది అనుకోండి, మీకు భయం వేస్తుంది. ఇంకెవరి భయం లేదు, దేహమునైనా తలంపు లేదు, దేహమునైనా తలంపు ఉంటే అది ఆ తలంపే కదా పామును చూసేది. అంటే నిద్ర, నువ్వు గాఢ నిద్రలో తలంపులు లేకుండా ఉన్నావు, గాఢ నిద్రలో తలంపులు లేకుండా, ఊహలు లేకుండా, సంకల్పాలు లేకుండా ఉన్నావు, భయాలు లేకుండా ఉన్నావు, గాఢ నిద్రలో భయాలు లేకుండా ఉన్నావు. గాఢ నిద్రలో తలంపులు లేకుండా ఎలా ఉన్నావు, సంకల్పాలు వికల్పాలు లేకుండా ఎలా ఉన్నావు, జాగ్రత్త అవస్థలు ఉండటం కూడా అలా నేర్చుకు. అలా ఉంటే మా పని ఎలాగ అవుతుంది అనుకోకుండా పని జరగవలసింది జరిగిపోతాం. ఆ జ్ఞాని కూడా ఆ టైంకి తన సంకల్పం లేకపోయినా ఏ పని ఎలా జరగాలో ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. జ్ఞానికి పెద్ద ప్లానింగ్ అక్కర్లేదు. పిత్తలన్నీ బతుకుతున్నాయి, అన్ని ప్లానింగ్ కూడా బతుకుతున్నాయి, పిత్తలన్నీ బతుకుతున్నాయి కదా. రామాయణంలో అదే చెప్పాడు, పిత్తలకు ఆకలి ఎక్కువ, మృగాలకు భయం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ అని. అంటే ఎక్కువ కోపం ఉన్నవాళ్ళు పాముల కింద పుడతారని. కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే పాముల విషయంలో మెరుగు, రాగద్వేషాల్లో అంతకంటే విషం ఉంది. పాముల్లో ఉన్న విషం ఇంకా శరీరాన్ని చంపుతుంది, రాగద్వేషాల్లో ఉన్న విషం కొన్ని లక్షల జన్మలు తీసుకొస్తుంది. ఎవరింటికైనా చూసినా లైట్స్ డెగరేక్స్ తప్పించి ఇంకేముంది, ఏమి లేదు. ఏ దేశమైనా లైట్స్ డెగరేక్స్. ప్రతి సాధకుడు కూడా తిండి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మన శరీరమే మనకు గురువు. మనం తిండి తినేటప్పుడు మన శరీరం అది సరిపోతుందని చెబుతుంది మన శరీరం. అక్కడ అది వదిలేయాలి. వదిలేస్తే ఇంకా దానివల్ల మనకు ఇబ్బందులు ఏమి రావు. శరీరం చెబుతున్నప్పటికీ మన వేణు, అప్పుడు మళ్ళీ శరీరానికి అనారోగ్యం ప్రారంభమవుతుంది. శరీరానికి అనారోగ్యం వస్తే దాని ప్రభావం మనస్సు మీద పడుతుంది. మనస్సుకి ఏదైనా దండ పెట్టుకుంటే దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. కానీ శరీరానికి వచ్చే అనారోగ్యం కంటే మనస్సుకు వచ్చే అనారోగ్యం చాలా ప్రమాదమైనది. ఎందుకంటే శరీరానికి అనారోగ్యం వచ్చిందనుకోండి, మన మనస్సు మంచి మనస్సు అనుకోండి, మన మనస్సు సరళంగా ఉందనుకోండి, మన మనస్సు శాంతిగా ఉందనుకోండి, మన మనస్సు సుఖంగా ఉందనుకోండి, ఆ శరీరానికి వచ్చిన అనారోగ్యం 15 రోజులు తగ్గి 5 రోజులు తగ్గిపోతుంది. డాక్టర్లు ఏం చేయలేరు. మన శరీరానికి ఏదైనా రోగం వస్తే మన మనస్సు శరీరం రోగం తగ్గటానికి సహకరించాలి. అప్పుడు డాక్టర్ మందులు బాగా పనిచేస్తాయి. మన మనస్సు సహకరించాలి మన దేహానికి వచ్చిన రోగాన్ని తగ్గటానికి. మన మనస్సు సహకరించదనుకోండి 15 రోజులు తగ్గింది, 15 నెలలు పట్టచ్చు. అంటే నువ్వు చివరికి వెళ్ళే వరకు నిన్ను మోసం చేసుకోవద్దు. నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అంటే అక్కడ కూడా నేను ఉంది. అక్కడ ఆగిపోకు నువ్వు. ఆ నేను పూర్తిగా పోయే వరకు నువ్వు ప్రయాణం ఆపిచేయకు. ఇదంతా మనసు కల్పించినవి. ఈ మనసు పొరలు కల్పిస్తాయన్నీ కూడా. ఆ నేను పూర్తిగా బయటకు వచ్చేది కాలి బూడిదై. నీ శరీరం కాలి బూడిద ఎలాగో ఉంటుందో అయితే దేహగతమే నేను కాలి పూర్తిగా అది కాలి బూడిదయ్యే వరకు నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరలేవు. నువ్వు నీ ప్రయాణం ఆది చేయొద్దు. నీ గమ్యాన్ని నువ్వు మిస్ అవ్వద్దు. నీ డెస్టినేషన్ నువ్వు మిస్ అవ్వద్దు. అంటే కొంతమంది ఏమంటారంటే మరి నేను లేదనుకుని ఆనందాన్ని ఎవరైనా చూస్తారు. ద్వైత సిద్ధాంతంలో ఏమంటారంటే నేను ఉండాలి కదండి, అది లేకపోతే ఆనందం ఎవరైనా పిలుస్తారు, అది కొంచెం మిగుల్చుకోవాలి కానీ. అంటే నేను మిగుల్చుకోవాలంటే ఇంకా దేవుడికి భిన్నంగా ఉండాలని నీకు ఉందన్నమాట. ఇక్కడ చెప్పారు ఏకమక్షరం మృదు నిరంతరం. ఉన్నది ఉంటే ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. మీకు నోరు నెచ్చే వరకు లేనిది ఉంది, లేనిది ఉంది అనుకున్నది ఉండదు. ఉన్నది లేదు, లేదు చైతన్యం లేదు, ఆత్మ లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏమీ లేదు. శరీరం ఒకటే నిద్ర, శరీరం ఒకటే నిద్ర. ఆత్మ లేదు, చైతన్యం లేదు, తాగుడైన పదార్థం లేదు లేదు అనుకున్నా ఉన్నది ఎక్కడికే పోదు. నీ తలంపు మీద అది ఆధారపడలేదు. నీ తలంపుల మీద విషయాలు ఆధారపడి ఉన్నాయి, కానీ నీ తలంపుల మీద చైతన్యం ఆధారపడలేదు. ఏకమక్షరం, ఏకమక్షరం. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నాశనపడేది. ఆ నాశనం దానికి 2 గాలి 1 3 గాలి 1 ఎలా ఉండట్లేదు, 1గానే ఉండట్లేదు. ఒక మతంలో ఒక రకంగా దాన్ని పిలవచ్చు. ఏకమక్షరం అంటే నేను లేకపోయినా కూడా ఆనందం అనుభవించవచ్చు అని చెప్పడం. ఆనందం పోదు మీకు. అసలు సత్యం జ్ఞానం అనంతం. దాని స్వరూపమే సత్యం, దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే అనంతం. అది ముగింపు లేదు. అది ఆ ఆత్మానందం ఎటువంటి విసుగు పుట్టించదు. నీ ఎంత ఎంత అనుభవిస్తున్నప్పటికీ నీకు విసుగు పుట్టించదు. ఇంద్రియ సుఖాలన్నీ కూడా విసుగు పుట్టిస్తాయి. ఇంద్రియాలకు సంబంధించిన ఏ భోగాన్ని సరే విసుగు పుట్టిస్తుంది. విసుగు పుట్టించింది ముగింపు లేని ఆనందం ఒకటి ఆత్మానందం. చైతన్యం ఇంకొక స్వతంత్రమైనది. ఏకమక్షరం ఇది నిరంతరం అంటే ఉన్నది ఒకటే. దానికి నాశనం లేదు. నిజం నశించదు. ఆ నిజమనేది ఎప్పుడు ఉంటుంది. నాశనం లేనిది పరమార్థిక సత్యం. చైతన్యం నాశనం లేనిది. సత్యం అంటే సృష్టి లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడు ఏదైతే ఉందో అదే సత్యం. దేహము నేను అనుకునే వాడికి లోపల బుద్ధి బయట బుద్ధి ఉంది. దేహము తాను కాదని తెలిసిన వాడికి లోపల బుద్ధి బయట బుద్ధి లేదు. ఉన్నది ఒకటే. ఆ నాశనము లేనిది అంతటా ఉందని హృదయంలో కూడా తానుగా ప్రకాశిస్తాను. భాషతే స్వయం తానికి సూర్యుడు వెలుతుంది కానీ బయటనే దీపాలు కృష్ణాల దీపాలు వెలుతుంది కానీ ఏం అక్కర్లేదు. తనంతా తానుగానే ప్రకాశిస్తాను. అది ఉండటం వల్ల తెలియబడుతుంది. మరి అది ఒకటి అంటున్నారు, ఏకంగా ఉందంటున్నారు, అక్కడ ఉండేది లేదు అంటున్నారు. మరి ఆనందం మాట ఏంటి? అది దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంటే నువ్వు స్వతంత్రమైనది. బయట వస్తువులతో కానీ, బయట పదార్థంతో కానీ, క్రియేషన్ తోటి కానీ దానికి సంబంధం లేదు. క్రియేషన్ ఉన్నా దాని ఆనందానికి ఆపులేదు. క్రియేషన్ లేకపోయినా దాని ఆనందానికి ఆపులేదు. నీ శవం ఉన్నా దాని ఆనందానికి ఆపులేదు. అది పోయినా దాని ఆనందానికి ఆపులేదు. ఉన్న ఒకటి ఈ లేకపోయినా ఒకటి దేనితో పత్తలేదు. దానికి ఆ సత్తుకి దేనితో పత్తలేదు, దేనితో పండుగ లేదు. అది వారి వారిగానే ఉంటారు. వారు ఆనందంగా ఉంటారు, జ్ఞానంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. సుఖంగా ఉండటం వారి స్వరూపమే సుఖం.
వారి స్వరూపమే శాంతి, వారి స్వరూపమే ఆనందం, వారి స్వరూపమే జ్ఞానం, వారి స్వరూపమే అమృతం. వారికి మరణం ఎలా ఉంటుందో తెలియదు, సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, లోపల సత్వస్థితి మరణం ఎలా ఉంటుందో తెలియదు. వారిని వారే ఆనందిస్తూ ఉంటారు. అలాంటి ద్వైత బుద్ధిని వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏమంటే ఈ దొంగ నేను పోయింది అనుకోండి, మాకు ఆనందం ఎలా దొరుకుతుంది అంటారు. ఈ దొంగ నేను పోతే నీకు ఆనందం దొరుకుతుంది, దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ నీకు ముగింపు లేదు దానికి. అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్, డిపెండెంట్ హ్యాపీనెస్ కాదు. ఏకమక్షరం, మృది నిరంతరం, భాషతే స్వయం, నిక్షేపే కథం. అంటే ఆ వస్తువు గురించి నీ లోపల బ్రహ్మం ఉంది, చావులేని పదార్థం ఉంది, దాని అంతా అదే ఎంజాయ్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ తోటి కానీ ఎక్స్టర్నల్ బిహేవియర్తో కానీ సంబంధం లేదు. కృష్ణుడు తెలుసుకు పనికిరాని వాడు కృష్ణుడని మనం అనుకుంటే ఆనందం చెడిపోలేదు, ఆనందం చెడిపోతే వాడు దేవుడు కాదు. కృష్ణుని మీరు ఏదో అవమానించారనుకోండి, వాడు గొప్ప వచ్చేసింది అనుకోండి, వాడు జీవుడు, వాడు దేవుడు కాదు. ఇంకా వారు వారే ఆనందం. అందుకే జ్ఞాన్ని సముద్రంతో పోలుస్తారు. సముద్రం వర్షాకాలం ఎలా ఉంటుందో వేసవకాలం అలా ఉంటుంది. కానీ నదులు వర్షాకాలం ఒక రకంగా ఉంటే వేసవకాలం ఒక రకంగా ఉంటాయి. జ్ఞాని సముద్రంతో సమానం. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, మీరు మంచివారు కాదండి, మీ పద్ధతి మాకేమి నచ్చలేదంటారు అనుకోండి, ఆడ ఆనందం చ్యుతి కాదు, ఆ అత్యుతి వాడు. అది డిప్రెషన్ లేదనుకోవాడు, వాడు డిప్రెషన్ ఉంటే జీవుడు, డిప్రెషన్ లేదు వాడు దేవుడు. అత్యుతుడు దేవుడు, చ్యుతుడు జీవుడు. మీరే దేవుడు, మీరే జీవుడు. చైతన్యంతో కలిస్తే మీరే దేవుడు, శబరితో కలిస్తే మీరే జీవుడు. ఇప్పుడు మహర్షులు అందరినీ మహాత్ములు అందరినీ ఎంత గౌరవిస్తున్నావు, చైతన్యంతో వాళ్ళకున్న తాదాత్మ్యం వల్ల. మీ లోపల చైతన్యంతో మీకు తాదాత్మ్యం వచ్చేసింది అనుకోండి, మీరు దేవుడితో సమానం. అసలు జ్ఞాన సంపార్జనకి, జ్ఞానం సంపాదించాలన్న కాంక్ష మనలోంచి వచ్చింది అనుకోండి, అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి మనకు. ఆ జ్ఞాన సంపార్జన కోసం జ్ఞానాన్ని సంపాదించాలన్న కాంక్ష మనలోంచి బయలుదేరింది అనుకోండి, ఆ కాంక్ష వచ్చింది అనుకోండి, తిన్నాం. దీనికి పెట్టుబడి ఏంటంటే తిరిగి తెలుసుకోవాలనే కాంక్ష. ఆ కాంక్ష లోపల నుంచి వచ్చిందనుకోండి, అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయని, ప్రత్యేకంగా పిలవక్కర్లేదు అతని మంచి గుణాలు, అన్ని సద్గుణాలు, దైవీ సంపద, గుణ సంపద అంతా కూడా వచ్చేస్తున్నాయి. ఆ జ్ఞానం అన్వేషణలో ఉంది, ఆ శక్తి అంటే అన్వేషణలో, ఆ జ్ఞాన అన్వేషణలో, ఆ సత్య అన్వేషణలోనే, అన్వేషణలోనే అన్ని మంచి గుణాలు వచ్చి నేను అలంకరిస్తాయి. అలంకరి ఆ మంచి గుణాలు ఇంటికి వచ్చేస్తాయి మీ దగ్గరికి, మీకు సపోర్ట్ ఇచ్చే వస్తువులను తెలుసుకోవడానికి మీకు సహకరిస్తాయి. మంచి గుణం కూడా గుణమే, చెడ్డ గుణం కూడా గుణమే. కానీ చెడ్డ గుణాలు పోయే వరకు మంచి గుణాన్ని కాపాడుకోవాలి. ఏం చెప్పండి, జ్ఞాన సముద్రంలో ఐక్యం అవడానికి సహకరిస్తాయి. ఏ మంచి గుణాలు మళ్ళీ జ్ఞాన సముద్రంలో ఐక్యం చేసిన తర్వాత వారు కూడా తప్పుకుంటారు. అప్పుడు నేను మంచివాడిని అని మంచి గుణాలన్నే అనుకునేవాడు మెదడు. అప్పుడు నేను మంచివాడిని అని మంచి గుణాలన్నే అనుకునేవాడు మెదడు. నిజమైన మంచివాడికి వాడికి మంచితనం ఉన్నది తెలియదు అసలు. కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఎప్పుడు ఏం పొరపాటు చేయలేదని, గోడ చేయలేదు పొరపాటు. అయితే ఇది జ్ఞానమే అంటే అసలు అండర్స్టాండింగ్, మానవుడు యొక్క అండర్స్టాండింగ్ అంత కిందకి, అంత షేడవుగా ఉంది. వాళ్ళ అహంకారానికి నీళ్లు పోసుకుంటూ ఉంటారు వాడు. మీరు ఎప్పుడు పొరపాటు చేయలేదు, అహంకారానికి నీళ్లు పోసుకుంటూ ఉంటారు. నిజమే వాళ్ళ అహంకారం చేయలేదు, వాళ్ళ అహంకారం వాళ్ళు పొరపాటు చేయలేదు. మరి గోడ కూడా పొరపాటు చేయలేదు కానీ మనం గోడను పూజించవచ్చాము. అంటే నీళ్లు మన శరీరాన్ని శుభ్రం చేస్తాయి, మంచి తరంపులు మన మానసిక స్నానం చేయిస్తాయి. లోపల ఫ్రాక్స్ ఆ జంతుడు కాక్స్. కొంతమంది అసలు ఆత్మ వదిలైన తలంపుల్లోనే అంత సౌందర్యం, అసలు ఆలోచనలోనే అవనచ్చు. ఆ కృష్ణుడు అంటే ఒక చోట, తన దేహం మట్టిలో కలిసిపోతే నువ్వు నావాడు రా అంటాడు, జీవుడు నావాడే, నాలోంచి వచ్చినవాడు అంటాడు. ఆ ఆలోచన చూడని అవనచ్చు. అసలు పొందటం మనం పొందొచ్చాం, పొందడానికి ఆ గొడవ వదిలేని కృష్ణుని మనం పొందొచ్చాం, పొందకపోవచ్చాం. ఆ శరీరం మట్టిలో కలిసిన కలవనివ్వండి, ఆ మట్టిలో కలిసేది మట్టికి నువ్వు కాదు, నువ్వు జీవుడు. నువ్వు వాడు ఎవరు అనుకుంటున్నావు, నాలోంచి వచ్చిన వాడు నావాడే అంటాడు. ఎంత అద్భుతంగా చూడండి వాడు. ఇంకా మనకు భయం ఎందుకు, వాడు వాడమే, మనం మట్టి వాడడం కాదు, దేవుడు వాళ్ళం. ఇంకా భయపడిపోతాం ఎందుకు మనం, నువ్వు దేవుడికి భయం. మట్టిలో కలిసిపోతాం, మట్టిలో కలిసిపోతాం, మట్టి మట్టిలో కలవం మనం. మనం దేవుడు వాళ్ళం, నా వాళ్ళని కృష్ణుడు చెప్తున్నాడు. దేవతలు అబద్ధం చెప్తాడు అని, భగవంతుడు ఎందుకు అబద్ధం చెప్తాడు, నా వాళ్ళు రా మీరు అందరూ చెప్తున్నారు. మనం ఆ మాట అనకుండా మట్టిలో కలిసిపోతాం, మట్టిలో కలిసి ఎక్కడ కలుస్తారు మీరు, మీ శవం కలుస్తుంది. మనం ఆడువాళ్ళము, ఆడిపోయే వరకు మనకు విశ్రాంతి లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, సుఖం లేదు. మనం ఎవరి వాళ్ళు వాడి పాదాల దగ్గర చేరుకున్న వరకు మనకు శాంతి లేదు. అసలు ఆ మాట చెప్పటంలోనే ఎంత భయం, మీరందరూ నా వాళ్ళే, ఎంత అభయం ఉండదు. అసలు ఆ మాటలోనే ఎంత సౌందర్యం ఉందో చూడండి. ఆ నోబుల్ థాట్స్, గ్రేట్ థాట్స్. కొంతమంది ఉదాత్తమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు సరే పాలకులు షావుకారి గారి ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికాడ చక్రకేళి గెల ఎలాడతాను. నేను అన్నాను రోడ్డు మీద అచ్చిపళ్ళు ఉన్నాయి కదండి, కొంచెం వచ్చింది కానీ ఈ ముసరానికి గెల కూడా ఇంటికని. ఎందుకని గెల అయితే శుభ్రంగా ఉంటుందండి, బయట అచ్చిపళ్ళు తెస్తాం అనుకుని కొంచెం దుమ్ము ఉండొచ్చు, గెల తర్వాత గెల ఎలా కదతున్నాం, మీరు ముసలిని బాగానే చూస్తున్నారని చెప్పాను. అంటే ఆవిడ ఏంటండి, ముసలిని బాగా చూస్తున్నారని మీరు అంటున్నారు, ఆడు చచ్చిపోయిన తర్వాత మనం చూడాలని బుద్ధి పడుతున్నాను కొన్ని మనిషికి అనిపించాలి కదా,
ఇప్పుడు నువ్వు చూడమనుకోండి ఆ ముసలాయన్ని, ఆ ముసలాయన్ చనిపోయిన తర్వాత చూస్తే బాగుండని మాకు అప్పుడు బుద్ధి పుడుతున్నాయి కూడా చూడటానికి మనిషి, అప్పుడు చూడటానికి మనిషి ఉండడు కదా, ఇంక అట్టిపోయి ఎవరికి పెడతాం అంటే ఆ కాట చూడండి ఆలోచన. మనిషి బతకుండగా చూస్తాండి అని చనిపోయిన తర్వాత ఇంకా చూడం కదా, ఇక చనిపోయిన తర్వాత అయ్యో మనం చూడలేదు తాతగారు అనిపిస్తుంది అనుకుంటే మనిషి ఉండాలి కదా అంటాను. మనిషి లేనప్పుడు ఎవరిని చూస్తాను అంటే ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన ఆలోచన, ఉదాత్తమైన ఆలోచన, నోబుల్ థాట్స్, ఆ జెంటిల్ థాట్స్. ఆ జెంటిల్ థాట్స్ వస్తేనే కానీ మనిషి జెంటిల్ మ్యాన్ అవ్వలేడు, జెంటిల్ మ్యాన్. అలాగే మన రాజకీయ నాయకుల్లో రాజేంద్ర ప్రసాద్ అని జెంటిల్ మ్యాన్ అంటారు, ఆయనకి అన్ని జెంటిల్ థాట్స్. ఆయన రాజకీయాల్లో ఎలా ఇమిడాడు అనిపిస్తుంది మనకు, ఒక రాజేంద్ర ప్రసాద్ అని జెంటిల్ మ్యాన్ అంటారు. అంటే జెంటిల్ థాట్స్ తోటి నిండి ఉంటుంది ఆ మైండ్ అంతా కూడా. ఆయన సాక్షాత్కారం ఉందా లేదా వేరేసిన తీసే పక్కన పెట్టండి, ఆ ఆలోచన వైభవం, ఆ తలంపుల్లో ఉన్న వైభవం, అటువంటి తలంపులతో మీ మనసుకి స్నానం చేయించరా. ఈ చర్మానికి ఎలాగైతే స్నానం సరిగ్గా స్నానం చేయించబడితే దురద ఎలా పట్టుకుంటుందో, అలాగే మీ మంచి మంచి ఆలోచనతో ఉదాత్త నోబుల్ థాట్స్, ఆ జంతువుల థాట్స్ తోటి కనుక, అటువంటి ఉన్నతమైన ఆలోచనతో కనుక మీ మనస్సును స్నానం చేయించకపోతే మీ మనసుకు దురద పట్టుకుంటుంది. అంటే ముందు గుడ్ థాట్స్ తోటి మీ మనసును తడుపు, ఆ గ్రేట్ థాట్స్ తోటి మీ మనసును తడుపు. అది అయితే గమ్యం కాదు, అయితే అది అది మటుకు గమ్యం కాదు. సత్యాన్ని తెలుసుకోవడానికి ఆ నోబుల్ థాట్స్ నీకు సహకరిస్తాయి కాబట్టి వాటిని పోషించు. అంటే ఎప్పుడైనా మీకు మంచి జరిగింది అనుకోండి, మంచిదే మంచి మంచి ఎప్పుడైనా జరిగింది అనుకోండి సంతోషం వస్తుంది, అక్కడ ఆగిపోవద్దు. ఇదే నిజమని ఇదే సత్యం అని అక్కడ ఆగిపోవద్దు. మళ్ళీ అందులోంచి బయటకు పడి ఎవరికి వెళ్ళండి. మీరు ఏ డెస్టినేషన్ అయితే డెస్టినేషన్ మిస్ అవ్వద్దు. ఈ లోపల మీకు అనేటువంటి వైభవాలు రావచ్చు, మీకు ఊరేగింపులు రావచ్చు. ఈ ఊరేగింపులు చూసి చమత్కారాలు చూసి అసలు గంగాన్ని విడిచిపెట్టద్దు. ఇదంతా డ్రీమే. మీరు ఏమి పొందాలో దాన్ని మర్చిపోవద్దు. ఈ చమత్కారాలు చూసి, ఈ మాయను చూసి, ఈ భోగాలు చూసి, ఈ అలంకారాలు చూసి అసలు వస్తువులు మర్చిపోద్దు. పొందవలసిన ఏ వస్తువులు పొందాలో అక్కడి నుంచి మీ యొక్క కాన్సన్ట్రేషన్ మళ్ళీ చూద్దాం. మీరు పొందవలసిన అనుభవం ఏదైతే మీరు పొందాలనుకుంటున్నారో అది చేయని పొందే వరకు మీరు ప్రయాణం ఆపు చేయొద్దు. అయ్యో మన సాధన సరిగ్గా లేదు సరిగ్గా లేదని కంగారు పడకుండా కాలం అంతా మీదే. అప్పుడే కాలం ముగింపుకు వచ్చేసాం అనుకోకుండా చాలా కాలం ఉంది మీకు, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటే భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఉపయోగించుకుని పొందవలసినవి పొందండి. ఏదైతే ఉందో, ఏదైతే మీకు శాంతి కలగజేస్తుందో, ఏదైతే ఆనందమో, ఏదైతే సుఖమో, ఏదైతే శాంతో, ఏది నేరుగా ఉన్నారో దాన్ని పొందటానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ మోక్ష శాంతి, ఆ స్వతంత్రమైన శాంతి మీకు అనుభవంలోకి వచ్చే వరకు మీ ప్రయాణం ఆపచేయొద్దు. మీ మనస్సు పరచబడేగలది, మీ మనసుకు లోటుకు వచ్చేగలది, మీ మనసు శుద్ధమైగలది. ఆ లోపలన్న వస్తువు తాలూకు ఉరికిరి మీకు తెలుస్తూ ఉంటుంది, దానికి సంబంధించిన శాంతి కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. మంచి మీరు నిర్మలమైన బుద్ధిని, శాంతి చెప్తాను, మీ నిర్మలమైన బుద్ధిని, ఆ ఏకాగ్రతని, ప్రశాంతతని పోగొట్టుకోవద్దు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా స్వప్నమే, ప్రతికూలంగా ఉన్నా స్వప్నమే, బాహ్యంగా జరిగే సంఘటనలు. అంటే ఈ సంఘటన ఎలా ఎంతకు జరిగింది, ఆ సంఘటన ఎలా ఎంతకు జరిగిందని విచారిస్తూ దుఃఖపడుతూ కూర్చోకుండా అందులోంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకోండి, తరించండి. జరిగే ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఆ ఈశ్వర సంకల్పం కంటే మనం భిన్నంగా ఉన్నాము అనుకోవటం నుంచి దుఃఖం అంతా ప్రారంభమవుతుంది. ఇది ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. జరిగే ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఈశ్వర సంకల్పాన్ని కంటే మనం భిన్నంగా ప్రవర్తించగలమని అనుకోవటం నుంచి దుఃఖం అంతా ప్రారంభమవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ నారాయణాయ. నారాయణుడంటే ఒక వ్యక్తి కాదు, చైతన్యమే. నారాయణాయ నారాయణ ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. మీకు ఇష్టమైన దైవ నామం ఏదైతే అనుకోండి, మనం పవిత్రులు అమ్ముతాం, మనం శుద్ధులు అమ్ముతాం, పవిత్రులు అమ్ముతాం, దోషరహితులు అమ్ముతాం. మన బుద్ధిలో దోషాలు ఉంటే అందులో నుంచి ఉదయడతాం. ఈ నారాయణ నామం, శివనామం, ఏదో లేక కృష్ణనామం, మీరు మెచ్చిన నామం, మీరు మెచ్చిన నామం, మీరు ఇష్టపడే నామం. ఓం శంభో శివ శివ శివ
శివ శివ శివ నారాయణం నారాయణం నారాయణం.
ఒకసారి రామచంద్రుని అడిగారు, దేవుడు ఎక్కడున్నాడో చూపించన్నాడు. దేవుడు లేని చోట చూపించన్నాడు ఆయన.
ఓ గడ్డ గుట్టి ఓ గడ్డ గుట్టి ఓ గడ్డ గుట్టి ఓ గడ్డ గుట్టి ఆయుడే బహుగడ్డ ఫిట్ ఆయుడే బహుగడ్డ ఫిట్ ఓ గడ్డ గుట్టి ఓ గడ్డ గుట్టి ఓ గడ్డ గుట్టి దౌరు మౌంటన్ దౌవరు నైవంద మౌంటన్ దౌవరు దేవుంద మోషన్ ఓ గడ్డ గుట్టి పొలు ఓ గడ్డ గుట్టి పొలు ఓ గడ్డ గుట్టి పొలు ఓ గడ్డ గుట్టి పొలు ఆయుడే బహు గడ్డ చిట్ ఆయుడే బహు గడ్డ చిట్ ఓ గడ్డ గుట్టి పొలు ఓ గడ్డ గుట్టి పొలు ఓ గడ్డ గుట్టి పొలు దౌవరు దీపు ఎండ రేవర్ దౌవరు దీపు ఎండ రేవర్ దౌవరు గ్రీండ ఓషన్ ఓ గడ్డ గిట్టి పొలం ఓ గడ్డ గిట్టి పొలం ఓ గడ్డ గిట్టి పొలం ఓ గడ్డ గిట్టి పొలం ఆయుడే బహుమద్ద చిట్ ఆయుడే బహుమద్ద చిట్ ఓ గడ్డ గిట్టి పొలం ఓ గడ్డ గిట్టి పొలం ఓ గడ్డ గిట్టి పొలం.